శ్రీనేనాత్మ వందనాలు. ఆధ్యాత్మిక అభివృద్ధికి మానవుడికి ముందుగా లోచూపు కావాలి, లో దృష్టి. కొంతమందికి లోచూపు ఎలా ఉంటుందో తెలియదు. వాడు తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చిన మీద శ్మశానానికి వెళ్ళే వరకు బయట చూపి కానీ వాడికి లోచూపు ఉండదు. ఆ లేని చూపు మనం కొంత కల్టివేట్ చేస్తే, అభ్యాసం చేస్తే వస్తుంది. అది ఆ లోచూపు లేని వాడికి ఇన్నర్ లైఫ్ కూడా ఉండదు. వాడికి వాడి బుద్ధి అంత స్థూల బుద్ధి ఉంది కానీ వాడికి సూక్ష్మ బుద్ధి రాదు. తర్వాత వాడికి ఇన్నర్ లైఫ్ ఉండదు. డ్యూటీస్ ఏమి తెలియదు. హృదయంలో ఉన్న డ్యూటీస్ కానీ హృదయంలో ఉన్న సౌందర్యం కానీ, లోచూపు లేని వాడికి హృదయంలో ఉన్న సౌందర్యం తెలియదు. వాడి చర్మ సౌందర్యం దగ్గరే ఆగిపోతాడు. ఆ చర్మ దృష్టి తప్పించి ఆ హృదయంలో ఉన్న సౌందర్యం, హృదయంలో ఉన్న లోచులు, హృదయంలో ఉన్న ఆనందం, అదేదో లోచూపు లేని వాడికి తెలియదు. లోచూపు లేని వాడి సబ్జెక్ట్ని కూడా ఎంజాయ్ చేయగలడు. ఏ సబ్జెక్ట్ అయినా సరే, ఒక ఆధ్యాత్మిక విషయం కాదని, ఏ సబ్జెక్ట్ అయినా లోచూపు లేనివాడు, లో దృష్టి లేనివాడు, ఇన్నర్ లైఫ్ లేనివాడికి ఆ సబ్జెక్ట్ని కూడా ఎంజాయ్ చేయగలడు. సబ్జెక్ట్ ఏ వస్తువుని అయితే ప్రతిపాదిస్తుందో ఆ వస్తువుని మీరు తెలుసుకోలేకపోయినప్పటికీ ఆ సబ్జెక్ట్ని కూడా ఎంజాయ్ చేయగలడు. ఆ సబ్జెక్ట్ని ఎంజాయ్ చేయటానికి కూడా లోచూపు ఉండాలి, ఆ బుద్ధి సూక్ష్మత ఉండాలి. మనసులో నాకు చేపలు చేయదు ఒక రోగం, అంటే మనసులో ఏకాగ్రత లేదనుకోండి మనకి, ఏదో ఒక దోషం ఉంది లోపల. ఆ దోషం దాన్ని వేదాంత పరిభాషలో విక్షేప దోషం అని పిలుస్తారు. తర్వాత మన దోషం అంటే పూర్వజన్మల నుంచి మనకున్నటువంటి వాసనలు, బలహీనతలు, అలవాట్లు, ఇవన్నీ మన మనసులో మన దోషం కింద ఉంటాయి. అంటే మనం ఏదైనా చేయాలంటే మంచి పని కూడా చేయాలంటే చేయగలం. ఒకసారి ఏడ ఏదైనా మంచి పని చేయగలమనుకోండి, అది ఎంతకు తర్వాత రేపు చేద్దాం, ఈ ఏడంతకు రేపు చూసుకుందాం. ఏడ మనం చేయగల శక్తి ఉన్నప్పుడు రేపు చేయాలనుకోవటం ఇంతకు అలా ఎంత కనిపిస్తుంది మనకి? లోపల మన దోషం. ఈవేళ ఏదైనా సాధన చేయగల అవకాశం ఉందనుకోండి మనకి, తర్వాత చేసుకుందాం, నెక్స్ట్ వీక్ వచ్చే వారం చేసుకుందాం అనిపిస్తుంది. ఈవేళ చేయగలిగినప్పుడు వచ్చే వారం కదా ఆగటం ఎందుకు? మనకి ఈ రోజు ఏదైనా పని చేసుకునే శక్తి మనకి ఉండదు. రేపటికి వాయిదా అయితే ఎందుకు? వచ్చే వారానికి వాయిదా అయితే ఎందుకు? అలాగే ఇది మన దోషం ఏం చేస్తుందంటే, ఏ రోజు చేసుకునే పని ఆ రోజు చేయనివ్వదు, ఏదైనా మంచి పని కూడా అది చేయనివ్వదు. భగవంతుడు ఈ చేయమని ఈ పని చేస్తే మంచిదని చెప్పినప్పటికీ మనలోని మన దోషం ఆ పని చేయనివ్వదు. తర్వాత మన దోషంలో ఒక లోపం ఏంటంటే, మన పనిని మనం ప్రేమించనివ్వదు. అంటే మనం ఇంటికి వెళ్ళిన పని అనుకోండి, ఆ పని ప్రేమగా చేయాలి. చాలా మంది చిరాగ్గా చేస్తారు. ఇంటికి వెళ్ళి పనులు చేసుకుని కూడా ప్రేమగా చేయాలి. పని మన పని మీదే మనకే ప్రేమలేనప్పుడు ఈశ్వర సాక్షాత్కారం కలగదు. మనం చదువుకునేటప్పుడు చదువు మీద మనకు ప్రేమ ఉండాలి. ఇంటికి వెళ్ళి పని చేసినప్పుడు ఆ పని మీద ప్రేమ ఉండాలి. ప్రేమ లేకుండా పని చేసినా మనకి ఈశ్వర అనుగ్రహం కలగదు. అంటే డబ్బు సంపాదిస్తే బజార్లోని వస్తువులు మనం సంపాదించినట్టే, అలాగే ఈశ్వరానుగ్రహం సంపాదిస్తే లోపల ఆత్మ మనకు దొరికినట్టే. ఆ ఈశ్వరానుగ్రహం సంపాదించడానికి మన పని మనం శ్రద్ధగా చేయాలి. అంటే ఒక దేశానికి ఒక ప్రారంభం ఉంటుంది. అందరూ ఒకే పని చేయలేరు. ఒకే పని చేస్తే లోకయాత్ర జరగదు. లోకయాత్ర ఎలా జరుగుతుంది? అందరూ ఒకే పని చేస్తే లోకయాత్ర జరగదు. అంటే ఆ దేహ ఒక దేహం యొక్క ప్రారంభాన్ని బట్టి వాళ్ళు ఆ పని ఈశ్వరుడు నియమిస్తాడు. ఆ శరీరం మనం ఎందుకు వచ్చిన పని? అన్ని పనులు మనం చేయలేము, అన్ని మనకు తెలియకూడదు. ఏ మూలంలో సర్వజ్ఞుడు కాదు. అయితే మనం చేసిన పని మటుకు ఇష్టంగా చేయాలి, సంతోషంగా చేయాలి, ప్రేమించి చేయాలి ఆ పని. అలా చేస్తే మనం ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు అవుతాం. ఈశ్వర అనుగ్రహానికి పాత్రులు అయితే దాని అంతటదే వస్తువు మనకు దొరుకుతుంది. మనస్సులోని వేదాలు రెండు చెప్తుంది. ఆ రెండు వేదాల వల్ల మనకు వస్తువు తెలుస్తుంది. మనకి ఈ రెండు వేదాలు చెప్పారు. రెండు వేదాలు చెప్పిన శాస్త్రం దానికి మందులు కూడా చెప్తుంది. ఒకటి మన దోషానికి ఏం చెప్పారంటే, లోపల మీకు మన దోషం ఉంది. ఆ మన దోషానికి ఎలా పోతుందంటే, నీకు ఏమేమి వేదపోతుందంటే, నీ స్వార్థం లేకుండా ఎంతో కొంత పచ్చేది, స్వార్థం లేకుండా ఎంతో కొంత నువ్వు పని చేస్తుంటే ఆ మన దోషం తగ్గుతాం. దాన్ని మన భగవద్గీతలో భగవంతుడు ఏం చెప్పాడంటే, నిష్కామ కర్మ. మనం కామ్యకర్మలు చేస్తాం కానీ నిష్కామ కర్మ చెయ్యం. కామ్యకర్మలు చేసే కొద్దీ మరదోషం పెరుగుతుంది, నిష్కామ కర్మ చేసే కొద్దీ మరదోషం తగ్గుతుంది. మీరు రోజు మీ పనులు మీరు చేసుకోవచ్చు. మీ స్వార్థం లేకుండా మీరు ఏదో కొంత పని ఒక మంచి పని చేస్తూ ఉంటే లోపల మరదోషం తగ్గుతుంది. తర్వాత మీ జీవనం మీకున్న దాంట్లో ఇతరుల జీవన సహకారం చేయగలుగుతారనుకోండి, దానివల్ల కూడా మరదోషం తగ్గుతుంది. చారిటీ వల్ల కూడా మరదోషం తగ్గుతుంది అనమాట. కృష్ణుడు చెప్తాడు గీతలో, నీ స్వార్థం లేకుండా నీ శరీరాన్ని మర్చిపోయి, నీ మనస్సును మర్చిపోయి, నీ బుద్ధిని మర్చిపోయి, నీ వ్యక్తిభావాన్ని మర్చిపోయి, స్వార్థం లేకుండా నీ చిన్నపని చేసినప్పటికీ నీ చీకటి లోకాలకు వెళ్లకుండా నేను చేసిన పని నిన్ను కాపాడుతున్నాను భగవంతుడి గీతలో చెప్తాడు. నేను అక్కడ అందరూ మనం ఇతరుల జీవన సహాయం చేయాలనుకుంటే వాళ్ళు సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, ఆనందంగా వాళ్ళ క్షేమం మనసులో కూడా కొంత మరదోషం మనకు తగ్గదు. మన భౌతికం ఏం చేయలేకపోవచ్చు. కానీ సర్వభౌత విజయరథ అని కృష్ణుడు చెప్పినట్టు భగవద్గీతలో అందరి క్షేమం అందరి హితమే మనం కోరుతుంటే మనసులో మనం మరదోషం కొడతాము. ఇంకా రెండో దోషం ఏంటంటే విక్షేప దోషం. అదే రోగం అని చెప్పారని దానికి మందు కూడా చెప్తారు. ఇదేలా తగ్గుతుందంటే రెండు ఉపాసనలు ధ్యానం. ధ్యానం చేయటం వల్ల నీ ఇష్టదేవతను కానీ లేదా నీ గురువుని కానీ నిరంతరం ఒకే వస్తువు మీద మనస్సు నిలబెట్టి ధ్యానం చేస్తే నీ విషయం దోషం తగ్గుతుంది, ఉపాసన వల్ల తగ్గుతుంది, భక్తి వల్ల తగ్గుతుంది. భక్తి పునాది లాంటిది అయితే జ్ఞానం భవనం లాంటిది. పునాది లేకుండా భవనం ఉండదు. అంటే ఈ జన్మలో మీకు ఎక్కువ జ్ఞానం కలిగిందనుకున్నదాన్ని పూర్వజన్మలో మీకు ఆ పునాది భక్తిని పునాది పడి ఉంటుంది. రమణస్వామి గారు ఏమన్నారంటే మీ జ్ఞాన మాత అన్నారు. భక్తిని జ్ఞానానికి తల్లి లాంటిది, ఇది మీ జ్ఞాన మాత అని చెప్పారు. ఆ విక్షేప దోషం పోవటానికి ఏంటని ఉపాసన చెయ్యాలి. అంటే ఏదో ఒక మంత్రాన్ని మీరు నిరంతరం జపిస్తూ ఉండాలి. ఈశ్వరుడి పాదాలని ఆశ్రయించాలి. కొంతమంది ఏమంటామంటారంటే అంటే ప్రాణాయామం చేస్తున్నాం, కొద్దిమంది ఆసనాలు కూడా వేస్తున్నాం, ఇంద్రియ ఆసనాలు వేస్తున్నాం, మా మనస్సు మమ్మల్ని పరిపాలిస్తుంది కానీ మీ మా మనస్సును పరిపాలించలేకపోతున్నాం అంటున్నారు కొంతమంది ఈ మధ్యన. ఆసనాల వల్ల కేవలం ప్రాణాయామం అనేది స్వాధీనంలోకి వచ్చేది, మనస్సు స్వాధీనంలోకి రావడానికి భక్తి కూడా కొంత అవసరం. భక్తి అవసరం, తర్వాత ఈశ్వర అనుగ్రహం అవసరం. కేవలము మనోనగ్రహం కావటానికి, మనసు నియమించుకోవడానికి మన ప్రయత్నం చేయాలి. మీ ప్రాణాయామం ఏమీ మంచియే, కానీ భక్తి ఉండాలి, తర్వాత ఈశ్వర అనుగ్రహం ఉండాలి. మనం ఈశ్వరు యొక్క పాదాలను కనుక ఆశ్రయిస్తేనే కానీ మనస్సు మనకు స్వాధీనం లేదు. ఇంతకుండా పునర్జన్మలకి మనస్సు కాదు. ఈ విక్షేప దోషం ఎవరికి, మర దోషం ఎవరికి, బయట మీద శత్రువులు ఎంతమంది ఉంటే వాళ్ళ ఏమవుతున్నాను. ఇప్పుడు మన క్రమశిక్షణ మనకుంది, బయట వాళ్ళు మనం ఏం చేయలేరు. కొంతమంది వాళ్ళ మనసు కంటే, వాళ్ళ ప్రాణానికంటే క్రమశిక్షణ అంత ఇష్టంగా చూసుకుంటారు. అటువంటి వాళ్ళు మోక్షం దగ్గరికి వెళ్ళలేదు, మోక్షమే వాళ్ళ దగ్గరికి వస్తుంది. సో ఏదో ఒక నామం తీసుకుని ఆ జపం మీరు శ్రద్ధగా కనుక చేసుకుంటే ఆ నామం మీ నోట్లో ఉంటుంది కాదు, మీ హృదయం ఉండాలి, హృదయం ఎంత ముందు ఉండాలి నామం. అలాగే ఆ నామాన్ని కనుక మీరు నిరంతరం చేసుకుంటే మీకు ఆ జపమే కాకుండా స్వీయమే మీకు ధ్యానస్థితి కూడా వచ్చేస్తుంది. ఆ జపం చేయగా చేయగా విక్షేప దోషం నాశిస్తుంది. రెండు రోగాలు చెప్పారు, ఆ రోగాలు తగ్గటానికి మందులు కూడా చెప్పారు. అయితే మందు మనం వాడాలి. బజార్లోకి వెళ్ళి కొనుక్కుని తెచ్చుకుని మందు వాడకపోతేలాగా, మందు వాడాలి. బజార్లోకి తెచ్చి ఇంటికాడ పడేసుకుంటే మందు పనిచేయదు, మందు వాడాలి. ఆ రెండు వాదాలు తగ్గాలంటే మనం జపం చేయాలి, ధ్యానం చేయాలి. మళ్ళీ మనం ఏమనుకుంటాం, రేపు చేసుకోవచ్చు జపం ఇవాళ చేసుకోవడం. ఎందుకు రేపు, ఏ రోజు కారోజు రేపు, ఇప్పుడు ఈ జన్మలో ఇంటికి వచ్చి జన్మలో చేసుకుందాం అనుకుంటాం. అలా ఎందుకనిపి అలా కనుక మనకు అనిపిస్తుంటే లోపల పాపం, లోపల దోషం మనం ఎక్కువని అర్థం. ఈ శరీరం కాల్ చెప్తే ఇంకా కనిపించదు కదా, మూడు అయిపోదు. మరి మనసు ఎప్పుడు బూడిదవుతుంది, మనసు ఎప్పుడు బూడిదవుతుంది, శరీరాన్ని కాల్ చేస్తే బూడిదైపోతుంది. మరి మనసు ఎప్పుడు బూడిదవుతుంది అంటే, అంటే వాసన అవాసన ఇప్పుడు మనసు నిండా వాసనలు ఉన్నాయి మనకి, మనసు నిండా వాసనలు ఉన్నాయి. ఆ వాసన లేని స్థితి మనకు వచ్చినప్పుడు అది కార్యమూలదు. అవాసన స్థితికి వచ్చినప్పుడు మనకి, వాసన లేని స్థితి మనకు వచ్చినప్పుడు అది కార్యమూలదు. మనస్సు బాహ్య ముఖానికి రావటం ఏదో వాసన, ఏదో సంస్కారం, అది బయటికి తీసుకొస్తాం. లేదా బయటికి మనస్సు బయటకు రావాల్సినటువంటి పని లేదు. ఏదో ఒక వాసన, ఏదో ఒక టెండెన్సీ, ఏదో ఒక అలవాటు బయటకు తీసుకొస్తా ఉంటాం. ఆ అలవాటు లేదంటే మనసు బాహ్య ముఖానికి రాదు. అలవాటే ఆ మనసు పిలకని పట్టుకుని, మనసు పిలక పట్టుకుని బయటకు తీసుకొస్తా ఉంటాం. ఆ వాసన నశించాలని నిరంతరం జపం చేసిన వాసన నశిస్తుంది. అంటే అవాసన స్థితి వస్తుంది కానీ మనస్సు నశించదు. అప్పటి వరకు మనసుతో పోరాటం. అయితే మీరు భగవారు అంటున్నారంటే మీ మనసుతో పోరాడి మనస్సును ఎక్కడ జయిస్తారు? ఇక్కడ మీరు ఇప్పటి వరకు మనం చెప్పిన దానికి తలకిందులుగా చూస్తున్నారు. మీ మనసుతో పోరాడి మీ మనసును ఎక్కడ జయించగలవు? ఇదంతా చడిగా ఉండడానికి, ఈ ప్లాట్ఫారం అంతా చడిగా ఉన్నందుకు ఇంకో 4 గుండెలు మేము తీసుకొచ్చి ఇక్కడ మీకు పోసి ఆ తడిని ఆర్పగలవా అంటున్నారు. అసలే నీ మనసు గురించి, నీ అహంకారం గురించి నువ్వు ఆలోచించుకుంటాడు, అది నీకు ఎలా పోతుంది? పోవడానికి పోదండి. మనం చెప్పి ఇంతవరకు చెప్పుకున్నాడు తలకిందులుగా చెప్పేస్తున్నాడు. అసలు నువ్వు ఏదైతే పోగొట్టుకోవాలనుకుంటున్నావు అదే జ్ఞానం గురించి నువ్వు ఆలోచిస్తుంటే అది ఎలా పోతున్నది? మర్చిపోతే పోతుంది. నీ మనసుని మర్చిపోతే అది పోతుంది, వెళ్ళిపోతుంది. ఈ అత్తమాని మీ మనస్సు గురించి ఆలోచించుకుని మనస్సును పోగొట్టుకోవడం చేయడంటే ఈ ప్లాట్ఫారం మీద చడి ఉంటుంది. ఇంకో 4 గుండెలు నేను తీసుకొచ్చేది ఈ ప్లాట్ఫారం మీద పోస్తే చడి ఎక్కువ అవుతుంది ఆరదు కదా. అలాగే మీ మనస్సును మర్చిపోతే అది పోతుంది. కానీ అసమాని దాని గురించి ఆలోచిస్తుంది, నిరంతరం దాని గురించి ఆలోచిస్తుంటే దాని ఎలా పోతుంది? మర్చిపోతే పోతుంది. నిరంతరం మనసు గురించి ఆలోచిస్తుంటే మనసు ఎలా పోతుంది? మీ లోపల సద్వస్తు ఒకటండి, మనస్సు యొక్క మూలం ఒకటండి. మనస్సు ఎక్కడైతే ఉదయించి వస్తుంది అక్కడ చైతన్యం ఉంది. అదే ఆనందం, అదే శాంతి, అదే అమృతత్వం, అదే అన్ని, అదే సత్యం, అదే సర్వం, అదే సుఖం, అదే జన్మరాహిత్యం, అదే ఉండటం. నాకు పుట్టుక ఎలా ఉంటుందో, చాలు ఎలా ఉంటుందో దానికి తెలియదు. అసలు అది మీకు అనుభవంలోకి వచ్చిన తర్వాత లేదా పుట్టుకలు పూర్వం కూడా మీకు పుట్టుకలేదు సాగులేదు అనే సంగతి మీకు తెలుస్తుంది. అది పూర్వజన్మలో కూడా మీకు లేదన్న సంగతి మీకు తెలుస్తుంది. అది అనుభవంలోకి వచ్చినప్పుడు, ఏ వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు, చావు పుట్టుకుడు ఎలా ఉంటాయో తెలియని వస్తువు అనుభవంలోకి వచ్చినప్పుడు, పూర్వం మీకు పుట్టిన జన్మలు, అవి పుట్టుకులు, మరణాలు, చావులు, అసలు ఏమీ లేదని సంగతి మీద అదంతా స్వప్నమే, అది ఏమీ లేదని అదంతా డస్ట్ అనే సంగతి మీకు తెలుస్తుంది. అంటే నువ్వు ఏం చేస్తానంటే, నువ్వు ఏది కాదో దాని గురించి ఆలోచిస్తానంటావండి, ఏది అయినో దాని గురించి ఆలోచించు, నెగిటివ్ థింకింగ్ కొద్ది పాజిటివ్ థింకింగ్ కల్టివేట్ చేసుకో, డెవలప్ చేసుకో, ఇంప్రూవ్ చేసుకో. ఇక్కడ స్వామి గారు చెప్తున్నారు, నువ్వు నెగిటివ్ థింకింగ్ లో వెళ్ళక పాజిటివ్ థింకింగ్ లోపరా. నువ్వు కానిదాని గురించి ఎంతైతే ఆలోచించడం కాదు, అబ్బో ఏదైతే అవునో దాని గురించి స్మరించు, దాని గురించి శ్రవణం చేయి, నేను శ్రవణం చేయి. నీ మనస్సు గారి గురించి సేవనం చేయకండి, మన లోపల ఉన్న చైతన్యం గురించి, నారాయణుడి గురించి, బ్రహ్మం గురించి, దాని గురించి సేవనం చేయి. మనస్సు గారి గురించి సేవనం చేసే బదులు నువ్వు ఏదైతే అవును దాని గురించి సేవనం చేయి, కాని దాని గురించి నువ్వు సేవనం చేసినది అవ్వు. మనస్సును పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేయక్కర్లేదు, మనోనాశనానికి కూడా నువ్వు ప్రయత్నం చేయకుండా మనోనరంలో నువ్వు ఉండగలిగితే నశిస్తుంది. అంటే డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఉన్నటువంటి పోరాటానికి జరగద్దు. ఎందుకంటే నీకు అనేక లక్ష జన్మ నుంచి అనేక వేషంలో, అనేక తలవాట్లు, అనేక తలంపులు, అనేక సంస్కారాలు మోసుకొస్తాం కదా. నువ్వు చేసి సాధన చూస్తే తక్కువ, ఒక దాన్ని డైరెక్ట్ గా ఫేస్ టు ఫేస్ ఫైట్ చేయాలంటే నీకు కష్టం. అంటే దాన్ని గొడవ ఎదురైంది, నేను మీ మనసు గారి గొడవ ఎదురైంది. వదిలేసి మనోమూలంగా నా చైతన్యుడు, ఆ నారాయణుడు, వారి గురించి మీరు స్మరించడం, ఆ చైతన్యం గురించి నిరంతరం శ్రమణం చేయడం ఇది నశిస్తుంది. దానంటే అదే పోతుంది. అందుకు నిరంతరం అస్తమైన మనసు గురించి ఆలోచించడం వల్ల మనసు మీరు అది నశించదు. వినవయ్యా, శ్రవణం చెయ్యి. నేను వేగంగా చెప్తాడు, శ్రవణం చెయ్యి. ఆ వస్తువు ఏ వస్తువు గురించి అయితే చెప్పేవాడు చెబుతున్నాడో ఆ వస్తువు గురించి వాడికి అనుభవంలో ఉంటేనే నీకు కూడా మనస్సు పడుతుంది. అటువంటి వాళ్ళు రోజు ఎక్కడ దొరుకుతారు మనకి? ఇది వేదం చెప్తాను. శ్రవణం చెయ్యి, ఆ శ్రవణం చెయ్యి. ఎవరు చెబుతాంటే నువ్వు శ్రవణం చెయ్యాలి. అంత దూరం మనం ఎక్కడికెళ్ళ గెలవం. మనకి ఎంఏ వాళ్ళు, పిహెచ్డీ వాళ్ళు, డాక్టరేట్లు దొరకని ఇదే పదో తెర చదువుకున్నాను పట్టుకోవాలి మరి మనం. కానీ వేదం ఏం చెబుతుందంటే శ్రవణం చెయ్యి, శ్రవణం చెయ్యి, శ్రీ విలువగా నువ్వు ఎవరు ఎవరి ద్వారా ఎవరి మొదటి ద్వారా నువ్వు ఎవరి ముఖం ద్వారా నువ్వు వినాలి ఎవరైతే ఆ వస్తువును అనుభవించి చెబుతున్నారో వారు చెప్పినప్పుడు నువ్వు నీకేదో కానీ ఇక్కడ తక్కువ అంటాడు. ఇది మనకు దొరికేది రాగా, అది దొరకటం లేదని మొత్తానికి ఉపయోగించేలాగా. నువ్వు మనకి ఎంబీబీఎస్ డాక్టర్ దొరకటం కొంచెం కాంపౌండర్ పట్టుకోవాలి తాత్కాలికంగా పేరు తగ్గటండి. దేవుని ఆరాధించమంటున్నారు, దేవుని నిరంతరం ఆరాధించడం కష్టమేమో అని భక్తులు అడుగుతుంటే భగవంతున్నారు. దేవుడు విషయం అర్థించబోయా, దేవుడి విషయం అర్థించు, ఇంతవరకు చెప్పాలంటే అది కూడా స్థలం ఉంటే ఈ హృదయంలో ఉంది ఉన్నదంతా నీ హృదయంలో ఉంది, అదే శరణం. మీరు ఉన్నదంతా నీ హృదయంలో ఉంది, శరీరం జీవుడు చావులు పూర్వజన్మలు పునర్జన్మలు స్వర్గలోకాలు నరకలోకాలు ఈ సంతాలు ఈ కూర్చోటాలు నించోటాలు స్నానాలు ఇవన్నీ కూడా తలంపులవయ్యా. దేవుడు కూడా తలంపే, జగత్తు తలంపు, జీవుడు తలంపు, నేను ఉన్నాననుకోవటం తలంపు, నీవులే తలంపు, నేను లేని తలంపు, అన్ని తలంపులే. దేవుడు మాకు అర్థించు, నీ హృదయంలో నీ ఆధ్యాత్మిక హృదయంలో ఫిజికల్ హార్ట్లో కలిగి స్పిరిచువల్ హార్ట్లో ఏదో ఒకటి ఉంది కలుగుతుంది. అమృతం అమృతం ఎక్కడైనా అనుకుంటున్నామో నీ హృదయంలో ఉంది, మిగతా బలంలో ఉంది, దాన్ని పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం, దాన్ని పట్టుకోవడానికి నువ్వు ప్రయత్నం చేయాలంటే నీకు తోకం ఉండాలి, అభ్యాసం ఉండాలి, వైరాగ్యం ఉండాలి, అక్కడ అంత లోతులోకి నువ్వు మొలగలగాలి. ఆ వస్తువు ఎంత లోతులో ఉందో అంత లోతులోకి నువ్వు వెళ్ళగలగాలి కదా. వేదం ఏం చేసినట్టే, వేదం ఏం చేసినట్టే, ఎక్కడో జ్ఞానం కాక ఆత్మగాక పోతాను ఇంతకురాను. అసలు ఒక మంచి పని చేయడానికి, ఒక మంచి మాట మాట్లాడటానికి ధైర్యం ఉండాలి. ఎవరైనా బ్రహ్మమును తెలుసుకోవడానికి ధైర్యం ఎక్కడికో ఎవరు ధైర్యంగా చెబుతారంటి, అంత ధైర్యం నుంచి కలుగుతాము. ఒక మంచి మాట చెప్పడానికి, ఒక మంచి పని చేయటానికి, ఇతరులు ఎవరైనా ఒక చెడ్డ చేయమని నేను ఒత్తిడి చేసిన చెడ్డ చేయకుండా ఉండగలగటానికి ధైర్యం ఉండాలి. ఎక్కడో జ్ఞానం దాకాయించుకున్నాడు వేదం, ఎందుకు దూరం పోతాం అంటే మీకు బాగా ఇష్టం లేదని చెడు పని చేయమని చెప్పారు అనుకోండి, అది నిరాకరించడానికి మీకు ధైర్యం ఉండాలి. ఇష్టాలు ఎంత నీరెస్ట్ వాళ్ళైనా సరే, ఎంత నీరెస్ట్ వాళ్ళైనా సరే, ఎంత క్లోజెస్ట్ వాళ్ళైనా సరే, వాళ్ళ మాట కాదని ట్రూత్ మీద నిజంగా నమ్మకం, ఆ చెడు చేయకుండా నేను ఉండగలుగుతానికి, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్ మీ మీద పడకుండా ఉండొచ్చుంటాను, దాని కూడా ధైర్యం ఉండాలి. ఈ విషయాలకి ఎంత ధైర్యం కావాల్సినప్పుడు అమృతత్వం దొరికేటానికి ఎంత ధైర్యం ఉండాలని ముందు అక్కడికి వెళ్ళి నువ్వు చూసుకోమంటున్నాడు. కాదు అంటే నువ్వు ఈ జీవుడు దేవుడు ఇది గొడవ కాదు అయ్యా, లోపల ఉంది, అది ఉండి ఉందని చెప్పిన వాడు కూడా లేదని చెప్పేవారు కూడా ఆ లోపల ఆ సంతృష్టి లోపల ఉంది, నిదానంగా దాన్ని చూసుకోను, అది నీవే, అది నీవే ఉన్నావు. అంటే నువ్వు చేసి ఇతను ప్రేమగా చేయండి, ఇష్టంగా చేయండి, వ్యాధి తెలిసిందా చేయండి. అంటే భగవాన్ చెప్పింది లవ్ ఎవరు వర్క్, నీ పనిని మీరు ప్రేమించండి, నీ చేతిలో ఏ పని ఉందో ఆ పనిని మీరు ప్రేమించండి, పని నుంచి పారిపోవద్దు, ఆ చేసే పనిని ప్రేమించండి. ప్రేమించిన ఆ శరీరం చదివిపోయిందా నేను ఎక్కడికి వెళ్తానని చెప్పమంటున్నాడు. అంటే నేను మళ్ళీ ఈ జన్మలో నేను ఏదైనా పని చేస్తే పని చాలకు మన రియాక్షన్ దాని పనిచేయడం ఇతర జన్మలు అనుభవించాలా, మంచికి మంచి చెడుకు చెడు ఎత్తుకు ఎత్తు అనుభవించవలసిందేనా అని అడుగుతున్నాడు. అది మీరు పురాణంలో సమాధానం ఉన్నాయి, భగవాన్ ఎక్కడికక్కడ కట్ చేస్తారు, ఎందుకు ఏ కాలక్షేపానికి ఈ ప్రశ్నలు అంటున్నారు. నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్ అంటున్నారు. నేను భగవాన్ అంటే ఆ టెక్నిక్ ఆ డ్యూటీస్ మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు పురాణంలో సమాధానాలు ఉన్నాయి. భగవాన్ అక్కడ కేసు బాగేస్తున్నారు, ఎందుకు ఏమి ప్రశ్నలు, నువ్వు అడిగే ప్రశ్నలు ఎందుకు, నీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, ఎక్కడ తీసుకెళ్తున్నాయి నువ్వు. ఇంకో గంట అంటే రాత్రి 8 గంటకి 9 గంటకి కాన్వర్సేషన్ జరుగుతాను, ఇంకా గంటుంటే 10 గంటలకు నేను నిద్రపోతాం, 10 గంటలకు గంటలు నిద్రలోకి వెళ్ళిపోతాం. ఆ నిద్రకి నా కూర జన్మ ఎక్కడ ఉంది, నా ఉత్తర జన్మ ఎక్కడ ఉంది, నాక ఏం కర్మ చేశాను, మంచి కర్మ చేశాను, చెడు కర్మ చేశాను అనేది, నా పూర్వం నేను చనిపోయింటాను, ఎక్కడికి వెళతాను, ఈ ప్రశ్నలు కదా అని అడుగుతున్నారు. ఇంకో గంటలో నిద్రలోకి పోతాం. ఇప్పుడు 9 అయింది, గ్రంథమని 9 PM, నేను చనిపోయిన తర్వాత శరీరం చనిపోయిన తర్వాత ఎక్కడ కలుపుతుంది, ఏ లోపలోకి కలుపుతుంది, చీకటి లోకాలకా, వెలుగు లోకాలకా, అక్కడ ఏ వినిపిస్తాను, కైలాసానికే, వైకుంఠానికే, ఎక్కడికి వెళతాను, పుణ్యకర్మ పాపకర్మ ఇవన్నీ కూడా ఇంకో గంట నాకు నువ్వు నిద్రలోకి పోతావు, అప్పుడు నీకు చేస్తున్నాను, నీకు నిద్రలో వస్తావా అని అడుగుతున్నాడు. నిద్రలో ఈ ప్రశ్నలో వేయించండి, నిద్రలో 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 వేసిన వాడికి ఈ ప్రశ్నలు ఉంటాయి, ఈ ప్రశ్నలు ఏమి ఉండవు అంటున్నాడు. అంటే మరి నిద్రలో నువ్వు ఉన్నావు, నిద్రలో నువ్వు ఉన్నావు, కానీ ప్రశ్నలు ఏమీ లేదు. నిద్రలో నువ్వు లాజిక్ చూడండి, వండర్ఫుల్ లాజిక్, ఆ థియేటర్ అలాగే మీరు బిజీ అయిపోయింది, మీకు ఒక గంటలో నిద్రకపోతావు. అప్పుడు నిద్రలో మీకు పేషెంట్ ఉంటుంది, అడిగిన పేషెంట్ ఒక్కటి కూడా ఉపయోగించదు. కానీ అక్కడ మీరు ఉన్నావా లేదా? ఉన్నారు. ఇప్పుడు ఏ వస్తువులు ఉన్నారు? జాగ్రత్త వస్తువులు ఉన్నారు. జాగ్రత్త వస్తువుల నుంచి ఈ పేషెంట్ ఎన్ని వస్తున్నాయి, కానీ నిద్ర వస్తున్నాయి ఈ పేషెంట్లు ఏమి రాయాలి. కానీ మనతో అప్పుడే ఉన్నారు, ఇప్పుడే ఉన్నారు. అంటే నిద్ర నిద్రపోతున్న సుబ్బారాయుడు వేరు, నిలుపుగా ఉన్న సుబ్బారాయుడు వేరు కాదు. అయితే నువ్వు పేషెంట్గా ఉన్న భగవంతుడు ఉన్నారు, అంటే నిద్రావస్థలో ఉన్నావు నువ్వు, ఇప్పుడు కూడా నిద్ర ఉన్నావు. వాడు వేరు, వీడు వేరు కాదు. నిద్రపో ఉన్నవాడు వేరు, నీకు ఇందులో ఉన్నవాడు వేరు కానే కాదు అయ్యా, ఇందు వేరు కాదు. నీకు నిద్రలో శరీరం చనిపోయాక ఏమి ఉంటావు అనే ప్రశ్నలో అసలు నీకు భేదమే లేదు. స్త్రీపురుషు నిద్రలో ఉన్నవాడికి స్త్రీ పురుష భేదమే లేదు. నిద్రలో ఉన్న వ్యక్తికి స్త్రీ పురుష భేదమే లేదు. వాడికి జగత్తని జీవుడని ఈశ్వరుడని అదేమి లేదు. నిద్రలో ఉన్న వ్యక్తికి ఏమి లేదు. జగత్తు జీవుడు కూడా లేదు, జగత్తు కూడా లేదు, దేవుడు కూడా లేదు. నిద్రలో ఉన్నవాడికి పూర్వజన్మలో పునర్జన్మలో అది జన్మ వచ్చి ఏమి లేదు, ఏమీ లేదు. మరి నిద్రలో ఉన్నవాడికి సంశయాలు ఏమి లేవు. తనకు ఉన్నాడు నిలుపులో ఉన్న వాడికి ఈ సంశయాలు వస్తున్నాయి. వారి పెరకపోతుంది లాజిక్ చూడండి. నిద్రలో ఉన్నవాడు ఇక్కడ ఉన్నాడు, నిద్రలో ఉన్న మనిషికి ఈ సంశయాలే లేదు. చనిపోయిన తర్వాత అక్కడ తెలుస్తాను. ఇప్పుడు జాగ్రత్త వస్తున్నది వచ్చాక మీకు సంశయాలు వస్తాయి. ఈ సంశయాన్ని కల్పించడం ఎవరైనా తీసుకో పక్కన పెట్టి ఇంకా అంతకంటే లేదు. అంటే ప్రశ్న నిరత్వాన్ని కట్ చేస్తారే సార్, నువ్వు ఏదో లోకానికి పెడతావు, ఏదో పెడతావు. అసలు నీకు ఆ సమస్యలు ఎందుకు వస్తున్నా? పేషెంట్ నిద్రలో నీకు ఎందుకు రావటం లేదు? ఈ జాగ్రత్త వస్తున్నది ఎందుకు వస్తున్నాయి? వారు వీడు ఉండటో కదా జాగ్రత్త వస్తున్న ఈ ప్రశ్నలన్నీ ఎవరైతే కల్పిస్తున్నాడో, ఏ అహమ్యత కల్పిస్తుందో, ఏ అజ్ఞానం కల్పిస్తుందో, ఏ అహంభావం కల్పిస్తుందో, ఏ ఎత్తుభావం కల్పిస్తుందో, ఏ ఇండివిజువల్ కల్పిస్తుందో, దాన్ని తీసుకో పక్కన పెట్టి అంతా మీది. మీకు పోకాలి, ఎవరు రాకాలి. ఈ ఎక్కడో చనిపోయిన దాకా పడేందుకు చాలు కూడా మీకు నిద్రలో ఉందా? నిద్రలో లేదు. మీరు ఇప్పుడే చాలు కూడా వస్తుంది. ఆ చాలు కూడా కల్పించింది ఎవరు? మీ అహమ్యతే కల్పిస్తాం. దాని గురించి ఒక పక్కన పెట్టేం లేదు. అంటే మీరు దారిలో వెళ్ళకపోయిన మిలకం పండించినట్టు మిలకం పేకిడి పెట్టి అక్కడ మిలకం తీసే పక్కన పడేస్తాడు. అందుకని దాన్ని తెలిసి కూర్చోక్కర్లేదు. అక్కడ దాన్ని తీసే పక్కన పెట్టాడు. అది ఏం కల్పిస్తాండి? నిద్రావస్థలో లేదు, నగర వ్యవస్థలో ఏం కల్పిస్తాండి? ఆ కల్పించిన దాని నుంచి నువ్వు కల్పించిందే, నువ్వు జరిగించినంతకంటే ఏం లేదు. నువ్వు ఏదైతే కల్పించుకుంటున్నా అందులో జీవుడు గడుపుతున్నా అందులో బయటపడదు. అందుకే ఈ ఫాల్స్ అయిన ఆర్టిఫిషియల్ అది అంటారు. అది నువ్వు కల్పించగలవు. ఈ ఒక్క లక్ష మీకు అర్థమైతే చాలు, నాలుగు యోగాలు మీకు అర్థమైనట్టు. ఎందుకు రా తొందర దృశ్యం వేస్తున్నావు, ఇంకో దాంట్లో నిద్రలోకి పోతావు. అప్పుడు ఈ ప్రశ్నలన్నీ ఎక్కడికి వెళ్ళి ఈ ప్రశ్న ఎవరు కల్పిస్తున్నాడు తీసుకుని మనం తీసుకో పక్కన పెట్టి ఏమీ లేదు. ఆ ఒక్క వాక్యంలో నిలబడి మనం దాని శ్రవణం చేసి మనం చేసి ఆ ఒక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే అజ్ఞానం నశిస్తుంది, అద్వైత భావం నశిస్తుంది, ద్వైత బుద్ధి నశిస్తుంది. సరే వాడు పక్కన తప్పుకున్నాడు ఈ ప్రశ్నతో, వాడికి గట్టిగా ఆ మెట్టినది మెట్టుకొని మెట్టినట్టు మెట్టండి. మన ఎవడని మెట్టిన ఆడని మెట్టుకొని మెచ్చాడనుకుని పడుగుతాం అక్కడ తోటి. అలాగే వీడు వీడు ఎవడు అక్కడ ఆ ప్రశ్న తోటి వాడు తప్పుకున్నాడు, అంటే వాడు మౌనం వహించాడు. వాడు ఇంకొక అమ్మగారు వచ్చారు, ఆవిడ ఒక వేరు చేత రాణేట, ఆవిడ ఒక వేరు చేత ఎవడు పూర్వం రాజులు రాణులు ఉండేవాడు. ఆ ఏరి ఒక ఏరు చేత ఆవిడ ఆ రాణి చాలా మృదువుగా మాట్లాడతాడు లక్ష్మణ్. అసలు మాటను బట్టి ఆ మాట పండుగను బట్టి ఆ కుటుంబం ఎటువంటిది, ఆ సంస్కారం ఎటువంటిది, వాళ్ళు పూర్వీకులు ఇచ్చేవాళ్ళు అని చెప్పవచ్చు. అది అర్థం చేసుకోవాలంటే ఈ చంద్రవాళ్ళని ముందే ప్రశ్నలు వేసేస్తారు. అసలు ముందు అక్కడ కూర్చుని విషయం ఏంటంటే సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకుని జాగ్రత్తగా మాట్లాడి ఈ చంద్ర ఇది ఏమంటుందండి, ముందు ప్రశ్నలు అయిపోయాడు. తమను చూసే అదృష్టం, తమను చూసే బాధ్యం నాకు కలిగింది. అంటే ప్రజలు చేసిన అలా ఉన్నారు. నిన్ను చూసే అదృష్టం నాకు చాలా కాలానికి మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. ఈ రోజుకి ఈ నాటికి మిమ్మల్ని చూసే భాగ్యం అట, అదృష్టం కూడా కాదు. అంటే మిమ్మల్ని చూడటం కూడా ఒక భాగ్యం, మిమ్మల్ని చూడటం కూడా ఒక భాగ్యమే, ఒక వెళ్తే ఒక సంపద. మిమ్మల్ని చూడటమే సంపద. మిమ్మల్ని మీ అదృష్టం మాట నేను కల్పిస్తున్నాను. ఆడు వాళ్ళు కాదు ఆ మాట. మిమ్మల్ని చూసే భాగ్యం నాకు కలిగింది. మిమ్మల్ని చూడటం కూడా భాగ్యమే, మిమ్మల్ని చూడటం కూడా భాగ్యం. ఎంతో కాలానికి నేను అనుకుంటున్నాను, కానీ ఈ రోజుకి నాకు ఆ భాగ్యం కలిగింది, ఈ రోజుకి నాకు అదృష్టం కలిగింది. పైగా ఇంకొక విషయం ఏంటంటే, నా రెండు కళ్ళతో చూసుకుని అంటే మీకు అవకాశం, నేను వచ్చిన టైం ఎలా ఉందంటే, ఏదో కంగారుగా కాకుండా, పెద్ద క్రౌడ్ తోటి కాకుండా, నా రెండు కళ్ళతో కరువు కూడా చూసుకునే అవకాశం కూడా కలిగింది. ఆ ఇంట్లో కరువు లేదు, నా కళ్ళకు కూడా కరువు ఉంది. ఆ కరువు తీరే పెట్టి అంటే మిమ్మల్ని శుభ్రంగా ఆనందంగా ఏకాంతంగా ఎంతవరకు చూడాలో అంతవరకు చూసే అవకాశం కలిగింది. ఇంకో భాషలో మరొక భాషలో మరొక మాటలో చెప్పాలంటే నేత్రాలను కలిగింది, నా నేత్రాలకు ఆనందం కలిగింది. అంటే మీరు ఏదైనా వస్తువు నీటిలో వేసుకుంటే మీరు నాలుగు రుచి తెలుస్తుంది కదా, ఆ రుచి ఎవరైనా చేస్తారు, నాలుగు ఏళ్ళు చేస్తుంది. అలా నా నేత్రాలకి ఆనందం కలిగింది, నా నేత్రాలకి ఆనందం కలిగింది, కరువు తీరిపోయింది. నా నేత్రాలకి కరువు చేసింది, ఏదో నీటి నడిచినట్టుగా చూసి కొంతమంది చూసేటప్పుడు కూడా వెళ్ళిపోతారు కదా, నీరు అలా నీటి నడిచినట్టు కాకుండా కరువు తీరుతుంది. నా కళ్ళకున్న కరువు పోయింది, నా కళ్ళకున్న కరువు పోయింది. సరే భాషల్లో చెప్పాలంటే నాకు సంపదాన్ని ఉన్నాయి, అంటే మాకు భాషల్లో చూస్తే నీటి ఏం లేదు, నాలుగు పోరగడం ఏమీ కూడా నాకు ఉన్నాయి. కానీ కానీ బట్ట అని ఒక నాలుగు సార్లు వాడతాను, కానీ కానీ బట్ అవి ఉన్నాయి. మానవుడు కోరగా మనిషి సర్వసాధారణంగా మానవుడు ఏదైతే కోరుకుంటాడో అన్ని కూడా నాకు ఉన్నాయి. కానీ కానీ నాకు బయట సంపదలు ఎంత పుష్కలంగా ఉన్నాయో అంత పుష్కలంగా లోపల నాకు శాంతి లేదు. బయట సంపద సరిపడే ఉన్నాయి, లోపల సంపద అంత అంత అలా లేదు, అంత పుష్కలంగా లేదు. ఎప్పుడో సంతోషం వస్తామని వెళ్ళిపోతామని స్టాండర్డ్ గా లేదు, పెర్మనెంట్ గా లేదు, అన్బ్రోకన్ గా లేదు. ఆ లోపల మటుకు శాంతి మటుకు, శాంతి మటుకు నాకు పర్మనెంట్ గా లేదు. బయట సంపద అంత పుష్కలంగా ఉండే, లోపల శాంతి మటుకు అంత పుష్కలంగా లేదు. నేనటి కూడా నాకు తెలుస్తాను, నేనటి కూడా నాకు తెలుస్తాను. బహుశా మరి లోపల శాంతి సముద్రం ఉందని పెద్దలు చెబుతున్నారు, ఆవిడ చెబుతున్నారు, పెద్దలు చెబుతున్నారట. పెద్దలు చెప్పినట్టు నేలోపల కూడా శాంతి సముద్రం ఉండాలి కదా, అందరిలోనూ శాంతి సముద్రం ఉందని పూర్వ పురుషులు చెబుతున్నారు. అందరిలోనూ శాంతి సముద్రం అప్పుడు నాలో కూడా ఉండాలి కదా, నాలో కూడా ఉండాలి కదా. అందరూ సందేహం లేదు, పెద్దలు అబద్ధాలు చెప్పరు, ఋషి అబద్ధం చెప్పడం నేను చెప్తాను, ఋషులు అబద్ధం ఏంటి చెప్తారు, ఎవరు నేను చెప్తాను, ఋషులు అబద్ధాలు ఏంటి చెప్తున్నారు, అందరిలోనూ శాంతి ఉందని చెబుతున్నారు. నాలో కూడా శాంతి ఉండాలి కదా, అందరిలో ఉన్నప్పుడు నాలో కూడా ఉండాలి కదా. అది ఆ పుష్కలంగా నాకు అది అందటం లేదు, అది అమ్మటం లేదు. శాంతి ఋషి చెప్పాడు కాబట్టి నా హృదయంలో శాంతి ఉందని నమ్ముతున్నాను, నమ్మటంలో లోపం లేదు. కానీ శాంతి మటుకు నాకు అమ్మటం లేదు, అమ్మటం లేదు. నాకు అందటం లేదని, నాకు అమ్మటం లేదు అనుకోండి, నాకు అమ్మటం లేదు. కానీ దానికి మీరేం చేస్తారులేండి, వాళ్ళు తిరిగి దాన్ని గట్టికారు, దానికి నాకు అందరి లోపంలో శాంతి నాకు అన్నట్టుగా దానికి మీరు మటుకు ఏం చేస్తారు, మీ మటుకు ఏం చేస్తారు, అది నా విధి కారణం అవ్వచ్చు. ఇది చివర అంటే నా హృదయంలో శాంతి ఉండకపోవడానికి నా విధి, నా ప్రారంభం కారణం హృదయంలో శాంతి ఉంది. అది ఋషులు చెప్తారు కాబట్టి నేను నమ్ముతున్నాను, ఆ హృదయంలో శాంతి నాకు అందటం లేదు. నాకు అది అందరి మరి ఏది వద్దొస్తుంది, నాకు అందకుండా ఏది వద్దొస్తుంది, బహుశా నా తల రాక నాకు వద్దొస్తానని దానికి మీరేం చేస్తారు. ఇది విష్ణుని ప్రారంభం వద్దొస్తానని నా తర్వాత నాకే అర్థస్తుంది, దానికి మరి మీరేం చేయగలరు అని ఇంతవరకు ప్రశ్న. నేను అనుకున్న దాన్ని బట్టి నా ప్రారంభం నాకు అర్థస్తానని నేను అనుకుంటున్నాను, బహుశా అదే కారణం అనొచ్చు, కానీ అదే కరెక్ట్ అని నేను చెప్పటం లేదు. ఇలా నేను ఇంత దూరం చెప్తాను, ఇంకా ప్రశ్న రూపంలో అడగటం లేదు ఆవిడ. ఇదంతా మామూలుగా చెప్పింది, భగవాన్ డైరెక్ట్ గా ఎవరైనా ప్రశ్నించింది అడగటం లేదు. అది బహుశా అది నాగరికత తెలిసిన వాడు లక్ష్మీ ఉండొచ్చు, ఆవిడ మాట్లాడి మౌనం వహించింది. అది మాట్లాడి మౌనం ఇస్తే భగవాన్ కూడా మౌనంగానే ఉన్నారు, ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. నువ్వు ఆయన మౌనంగా ఉన్నారు, నీవుడే మౌనంగానే ఉన్నారు. ఆవిడ మాట్లాడలేదు, భగవాన్ మాట్లాడలేదు, మౌనంగానే ఉన్నారు. అప్పుడు కొన్ని నిమిషాలు అయిన తర్వాత ఆవిడ తాయిచీ పడ్డాక, ఎవరో రాణి తాయిచీ పడ్డాక, అప్పుడు మహర్షి చాలా సహజంగా తన సహజమైన పద్ధతులు మధురమైన పద్ధతిలో ఎట్లా అన్నారు, ఏమన్నారు, సరే సరే మీరు చెప్పవలసిందంతా అయింది, మీరు చెప్పవలసినంతా చెప్పారు, మరి ఆయనకుడు భగవాన్ ఏం మాట్లాడుతున్నారు, మీరు చెప్పవలసినంతా కూడా మీరు చెప్పడం జరిగింది, మీరు మీరు విషయాన్ని స్పష్టంగా చెప్పారు, మీరు చెప్పవలసిందంతా చెప్పడం జరిగింది, మంచిది. ఏమంటున్నారు, మంచిది, మీరు చెప్పడం చెప్పారు, విషయం ఎంతో చెప్పారు నాకు, అది మంచిది, మంచిదే అని, సరే సరే మంచిది. అయితే మీరు ఏమన్నారు, నాకేంటి చివరిగా మాట్లాడుతూ నా హృదయంలో శాంతి, నాకంద హృదయంలో శాంతి ఉంది, నాకందటం లేదు, నాకందకపోతే మీరు మటుకు ఏం చేస్తారు రెండు రోజులు నా విధి నా తల రాక అన్నారు. మీరు సరిగ్గా కుళ్ళు పట్టుకున్నారు, అక్కడ ఏం కుళ్ళు పట్టుకున్నారు, ఏంటి మీ మాట ముగింపులో ఏమన్నారంటే మీరు నా తల రాత్రి మీరు ఏం చేస్తారు లేదని మీరు అన్నారు. ఈయన ప్రారంభం వల్లే నాకు ఇది అందటం లేదని చెప్పారు. హృదయంలో ఎంత శాంతి సముద్రం కెరటాలు వేస్తున్నప్పటికీ హృదయంలో ఉప్పు సముద్రం కాదు, శాంతి సముద్రం కదా, కాల సముద్రం కాదు శాంతి సముద్రం. అది నాకు అందటం లేదని మీరు చెప్పారు. పైగా చెప్పడానికి కూడా కారణం, అది మీకు ఎందుకు అందటం లేదో అది కూడా చెప్పారు. నా ఇది కారణమే, నా తల రాత కారణం అని మీరు చెప్పారు, ఇది కారణం అని చెప్పారు. అంటే భగవాన్ ఏమంటున్నారంటే విధి ఎక్కడ ఉంది అన్నారు. విధి ఎక్కడ ఉంది, ప్రారంభం ఎక్కడ ఉంది, అంటే నా విధి కారణం అని అప్పుడు అన్నారు కదా. విధి ఎక్కడ ఉంది, నేనే లేదు. ప్రారంభం ఎక్కడుంది, నేనే లేదు. ప్రారంభం సంచితము ఆగామి అని దొంగలేనికే చాలు, దొంగలేనికే పుట్టుక దొంగలేదు. అంటే దేహంతో తాదాత్యం పొందుతుంది కదా, దేహం చనిపోయినప్పుడు దేహం ఏమి బాధపడదు, దేహంతో తాదాత్యం పొందుతున్నప్పుడు దొంగలని బాధపడుతుంది. అంటే ఏ దొంగనం అయితే, ఏ దొంగనైతే బాధపడుతుంది, ఆ దొంగనానికే ప్రారంభం, ఆ దొంగనానికే ఆగామి, ఆ దొంగనానికే సంచితం. నువ్వెవరు చైతన్యం, నువ్వెవరు చైతన్యం, చైతన్యానికి ఇది లేదు, నీ ప్రారంభం లేదు, నీ ఆగామి లేదు, సంచితం లేదు. నీకు ఇది అంటే ఏమి ఏమీ లేదు, అసలు ప్రారంభం అంటే అసలు ఏమీ లేదు. నువ్వు ఇది ఎవరకుండా అనుకుంటున్నావు, దానికి ఈశ్వరుడికి అర్పిస్తే ఇంకా ఇది అనుభవించడానికి ఎవరున్నారమ్మా. ఇది ఎవరికైతే ఉందని నువ్వు అనుకుంటున్నావో ఆ నేను తీసుకుని ఈశ్వరుడు పదాలు దగ్గర తింటే ఈశ్వరుడికి ఇచ్చేస్తే ఇది అనుభవించడానికి ఎక్కడ ఎవరున్నారు. శరీరం కాదు కదా అనుభవించేది, శరీరంతో తాదాత్యం పొంది శరీరంతో ఐడెంటిఫై పొంది నేను అనుభవిస్తాను, దాన్ని ఈశ్వరుడు నువ్వు సమర్పిస్తే ఇది అనుభవించడానికి ఇంకక్కడ ఎవరున్నారు, ఎవరు లేదు, వేరే అనుభవించడానికి ఎవరు మిగలరు అక్కడ. కంప్లీటెస్ట్ సర్రందర్ టు ది విల్ ఆఫ్ గాడ్. భగవంతుడి ఇష్టమే మన ఇష్టం, భగవంతుడి సంకల్పమే మన సంకల్పం. అప్పుడు ఇది ఏముంది ఇక్కడ, ఇదేమి అది ఇదంటే ఏమీ లేదు. అక్కడ అర్పణ చేసుకున్న వాడికి, సరెండర్ అయిన వాడికి, శరణాగతి పొందిన వాడికి ఇదంటే ఏం లేదు. ఎప్పుడైతే నువ్వు ఈశ్వరుడు సర్వసమర్పణ చేసుకున్నావు, అంటే ఎవరికైతే విధి ఉందనుకుంటున్నావో ఆ నేను తీసుకుని ఈశ్వరుడు సమర్పించుకుంటే నేను అంత చక్కబడుతుంది, నేను అంతా కూడా చక్కబడుతుంది. ప్రారంభమని సంచితమని ఆగామని శాంతిని అశాంతిని పునర్జన్మని పూర్వజన్మని సమస్యలు అంతా చక్కబడుతుంది. అది భగవాన్ చెప్తాడు, ఎక్సెప్ట్ ట్రూత్, ఎక్సెప్ట్ బ్రహ్మం, ఎవ్రీథింగ్ ఈజ్ క్రియేటెడ్ బై ది మైండ్. దేహంతో తాదాత్యం పొందే మొదటి తలంపు వాడి జీవుడు, వాడే సైతాను. పునర్జన్మల గురించి, పునర్జన్మల గురించి, వైకుంఠం గురించి, కైలాసం గురించి, ఇతర లోకాల గురించి ఆలోచించేది కూడా వాడే. మెరిటీ డీమెరిటీ ఇట్లన్నింటి గురించి కూడా ఆలోచించేది వాడే. ఆ మొదటి తలంపు సైతాను, ఆ మొదటి తలంపు దొంగలేదు, ఆ మొదటి తలంపు ఇతర తలంపులు వస్తాయి. ఆ మొదటి తలంపు ప్లస్ ఇతర తలంపు ఇది కొంటూ మనస్సు. ఆ మొదటి తలంపు అహంభావన, అదే అహమిక. ఆ మొదటి తలంపే అహమిక. అంటే మొదట పెడితే ఇంత మిగతా తలంపు నేనే కదా వస్తుంది. మిగతా తలంపులన్నీ మొదటి తలంపు మీద ఆధారపడి ఉంటాయి. ఆ మొదటి తలంపు ఎలిమినేట్ చేయగలిగితే మిగతా తలంపులకు అస్తిత్వమే లేదే, అస్తిత్వం లేదే లేదు అసలు, దానికి ఎగ్జిస్టెన్స్ లేదు అసలు. తలంపులన్నీ కలిసి మనస్సుని చెప్పడం కంటే మొదటి తలంపుని మనస్సుని చెప్పినా సరిపోతున్నారు మహర్షి గారు. మీకు గాఢ నిద్రలో బాడీ లెస్, మైండ్ లెస్, వరల్డ్ లెస్, గాడ్ లెస్. గాఢ నిద్రలో నీకు దైవానికి సంబంధించిన తలంపు లేదు, శరీరానికి సంబంధించిన తలంపు లేదు, ప్రపంచానికి సంబంధించిన తలంపు లేదు, ఏ తలంపులు లేవు నీకు గాఢ నిద్రలో. ఇదంతా నిజమే ఊహించిన తలంపు వస్తున్నాయి. ఇవన్నీ అనగాలంటే నిజాన్ని అనుభూతి ఇవన్నీ కూడా అడిగిపోతే అప్పుడు అంతా చక్కబడుతుంది, అప్పుడు అంతా చక్కబడుతుంది. అంటే నువ్వు నీ భారం లేని, నీ ఎక్కలేని, దయ్యం లేని వెయ్యి ప్రపంచం బరువంతా మోసే ఈశ్వరుడు నీ ఒక్కరి బరువు మటుకు మోయలేడా? అంటే నీ భారం ఈశ్వరుడిని వేసి నువ్వు హాయిగా ఉండొచ్చు. ఏ బరువు నేనే అట్టే పెట్టుకోవద్దు. ఏ బరువు నువ్వు ఎంత బరువు వేసినా ఈశ్వరుడు మోయగలడు, ఈశ్వరుడు మోస్తాడో మోయలేడని సందేహం అక్కర్లేదు. నీకు సర్వశక్తి వంతుడు ఈశ్వరుడు, సర్వసాక్షి మాత్రమే కాదు సర్వశక్తి వంతుడు ఈశ్వరుడు. అంటే నువ్వు ఏ బరువు నీ బరువు అంటే ఆయన ఉంచొచ్చు, నీ బరువులు ఏ బరువులు అయ్యక్కర్లేదు, నీ బరువు అంటే ఆయన నిరపేక్షం, నీ బరువు అంటే ఆయన మీద వేసినప్పుడు బిజినెస్ ఏం చేస్తుంది, ప్రారంభం ఏం చేస్తుంది, ఆగామి ఏం చేస్తుంది, సంచితం ఏం చేస్తుంది. శరణాగతి చేయమని అంటున్నారు, అది చేసేటప్పుడు కష్టమైపోయింది కదా అంటే అది నిజమన్నారు భగవాన్. భగవాన్ కూడా ఆవిడ కూడా వస్తున్నారు, ఆవిడ కంగారు పెట్టడం లేదు. భగవాన్ కూడా ఆవిడ ఏం కంగారు పెట్టడం లేదు, ఆవిడ కూడా వస్తున్నారు. అవి నిజం. శరణాగతి కష్టం కదా, నీదంటే అంటే భగవాన్ ఏమంటున్నారంటే అది నిజమే. అది శరణాగతి కష్టమే ఆరంభంలో. ప్రారంభంలో కష్టం ఏదైనా సరే ప్రారంభంలో కష్టంగా ఉంటుంది. మనం నడిచేటప్పుడు చాలా సార్లు చిన్నపిల్లప్పుడు మనం అందరం చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అనేసారి నడిచేటప్పుడు పడిపోతాం, పడిపోతాం అంటే మరి నడవటం పరిచయం చేయడం మనం మళ్ళీ నడుస్తూ ఉంటాం. చెప్తా ఉంటారు మీకు సహనం ఒకటి ఉండాలి, నమ్మకం ఒకటి ఉండాలి. ఈ రెండు లేకపోతే మీరు కోటి గంపలు ఎన్నేసినా లాభం లేదు. అనుభవంలోకి వచ్చాక నమ్మకాలతో పనిలేదు, అనుభవంలోకి రాకుండా నమ్మకం ఉండాలి. ఆ నమ్మకం మీరు ఏదైతే నమ్ముతున్నారో అది మీకు అనుభవంలోకి రావడానికి సహనం ఉండాలి. కొంతమంది మనుషులు చూస్తే ఈర్ష్య ఎలా పుట్టిందా అనిపిస్తుంది, మనకు ఈర్ష్య రూపం ధరించి పుట్టిందా అనిపిస్తుంది. అదే కొంతమంది మనుషులు చూస్తే చాలా అసహనంగా ఉంటారు, ఎందుకో కారణం చేయి ప్రతిగా అసహనంగా ఉంటారు. ఆ చూపు అసహనంగా ఉంటుంది, నడక అసహనంగా ఉంటుంది, మాట అసహనం, ఆ సహనం అనేది ఆ మనిషిలో కనపడదు. కొంతమంది వాళ్ళకి జ్ఞానమా చోటి మానవుని చూసి మనం ఈర్ష్య పడతాంటే, చోటి మానవుని చూసి మనం అసహనం పడతాంటే వాళ్ళకి జ్ఞానమా? మన పెద్దలు ఏం చెప్తారంటే ఇతరులో మంచి గుణాలు ఉంటే ఏం చేయాలి చూసి అని చెప్తారు. ఇతరులో మంచి గుణాలు ఉన్నాయనుకో, నువ్వు కాఫీ పుచ్చుకున్నప్పుడు ఇన్స్టెంట్ కాఫీ పుచ్చుకున్నప్పుడు నీకు ఎలా ఉంటుందో అలా ఎంజాయ్ చేయ మంచి గుణాలు అంటారు. భగవాన్ ఏమంటారంటే వాడికి మంచి గుణాలు ఉంటే ఉండమని అక్కడ దగ్గరికి నీ లోపల వస్తువుని తీసుకోవాలంటారు. వాళ్ళకి మంచి గుణాలు ఉన్నాయి అయితే ఆ మంచి గుణాలు ఎంజాయ్ చేసేటప్పుడు డైరెక్ట్ గా లోపల వస్తువుని తీసుకోవచ్చు కదా. ఆ లోపల వస్తువు నీకు జరిగితే ఆ మంచి గుణాలు సంపాదించుకో, అక్కడ ఆ వస్తువు పొందిన వస్తువు వెనకాలే వస్తాయి కూడా వస్తాయి. ఆ టైం కూడా వేస్ట్ చేయక్కర్లేదు. సద్వస్తువు కళ్యాణ గుణాలు లేకుండా ఉండదు, ఆ సద్వస్తువుని తెలుసుకున్నప్పుడు కూడా కళ్యాణ గుణాలు ఉండాలి ఉంటాయి. అయితే నువ్వు పార్షియల్ గా నువ్వు చేయగలిగింది ఏదో నువ్వు చెయ్యి, నువ్వు చేయగలిగింది నువ్వు చేయగలిగింది ఏదో చెయ్యి, అది పూర్ణశరణాగతికి దారి తీస్తుంది. అంటే మనం ఏం చేయాలంటే మంచి చేసినా చేసి మర్చిపోవాలి. కొంతమంది అక్కడ తలనీళ్ళు మోస్తారు, అక్కడ గోడ కట్టించామని నీ తగ్గించామని అంటే ఆ మూతే పని వాళ్ళకి. ఆ మూత నేయకూడదు, ఆ మూత నేయకూడదు. మనం చేసి మర్చిపోవాలి. చేసి మర్చిపోవాలనుకుండా వాసన కింద పడిపోతుంది. కొంతమంది 24 గంటల మూతే పని. ఎవరిలో చేసిన పని కూడా వీళ్ళే చేశామంటారు. వాళ్ళకి జ్ఞానమా? అది జ్ఞానమా? ఇది మూత వద్దు. మీరేం చేసిన ఫర్గెట్టు స్వామిజీ అంటారు, నిర్మించింది అంటే ఇఫ్ యూ ఫర్గివ్ అండ్ ఫర్గెట్. అంటే మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మళ్ళీ సాధన చేసేటప్పుడు ఎప్పుడైనా తప్పుడడుగులు రావచ్చు, తప్పుడడుగులు వేయచ్చు, ఎప్పుడైనా కాలు జారి పడకపోవచ్చు. కానీ అది పూర్వ శరణానికి దారి తీస్తుంది. అది సరే, అన్ని ఉన్నాయి అన్ని ఉన్నాయి, మీకు శాంతి లేదన్నావు. అన్ని ఉన్నాయి శాంతి లేదనేది ఇక్కడ ఇది మీరు గ్రహించాలి. నాకు విధి అన్నావు చూశాను. అంటే మీ లోపల నిజమైన దీనికి విధి లేదు, నిజమైనకి విధి ఉంది. ఆ దొంగలను తీసుకో పక్కన పెడితే ఏమి లేదు. నాకు విధి ఉంది, నాకు విధి ఉన్నావు. నాకు విధి ఉన్నప్పుడు ఆ నేను దొంగలైన కానీ నిజమైన నేను కాదు, అది రియల్ లేదు కాదు, ఫాల్స్ అయ్యే అది సత్యమైన నేను కాదు, నిజానేని నువ్వు దాన్ని తీసుకో పక్కన పెడితే. శరణాగతి మార్గమును, ధ్యాన మార్గమును, కర్మ మార్గమును, భక్తి మార్గము, ఏ మార్గం ఇష్టం వచ్చిన పేరు పెట్టు, దాన్ని చేయగలిగితే, దాన్ని రిమూవ్ చేయగలిగితే, దాన్ని ఎలివేట్ చేయగలిగితే నీకు శాంతి లేదే, శాంతి లేదే, శాంతి లేదే అని అంటున్నావు తగనువు, అవి అన్నావు తగనువు. అంటే అది అది ఏదైతే అదృష్టంగా అది నీకు విజయ అదృష్టంగా మనకి లాజిక్ ఏంది బాగా అర్థం చేసుకున్నా. అది విజయ అదృష్టంగా నాకు ఇది ఎవరికి, ఇది ఎవరికి, ఇది ఎవరికి నాకు నేను నేనికి ఇది ఏమిటి, ఈ దేహంతో తాదాత్మ్యం పొందే నేనికే ఇది. ఆ నేను చూపిస్తే దానికి విజయం లేదు, ప్రారంభం లేదు, ఏం లేదు. తలకాయ ఉన్నవాడికి తలకాయ పూటుతాను, తలకాయ లేని తలకాయ పూటించండి. తలకాయ పడితే తలకాయ పూట వస్తుంది, ఆ తలకాయ పడితే తలకాయ పూట ఏంటి? ఆ దేహంతో, ఆ దేహంతో తాదాత్మ్యం పొందే నేనికి ఆకరంపుకే విజయం ఉంది, ప్రారంభం ఉంది, సంచితం ఉంది, ఆగాది ఉంది, పూర్వజనం ఉంది, పునర్జనం ఉంది, పుణ్యం ఉంది, పాపం ఉంది, అన్ని దానికే, అన్ని అది రియల్ లై, ఆ ఎటర్నల్ లై, ఆ ట్రూ ఐ, ఆ లయల్ లై. ఇది ఎబోవ్ 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 ఆల్ దిస్ థింగ్స్ అండ్ ఆల్ దిస్ టైమ్స్. అంటే సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, అలాగే నిలబడి వీడికి చావుని గురించి ఏమి తెలియదు. చావు ఎలా ఉంటుందో, సూర్యుడికి చీకటి ఎలా ఉంటుందో తెలియదు, నిలబడి నేను కూడా చావు ఎలా ఉంటుందో, అది ఎప్పుడు చూడలేదు కూడా చావు ఎలా ఉంటుందో. మీ సూర్యుడి దగ్గరికి వెళ్ళి చీకటి ఎలా ఉంటుందో ఏం చెప్పాడు అని ఎప్పుడు చూడలేదు చీకటి. అలాగే ఆ రియల్ లైఫ్ మృత్యు ఎలా ఉంటుందో తెలియదు అసలు. అంటే మీకు సబ్జెక్ట్ ప్రాపర్గా అర్థమవుతాయంటే ఆ లోపల వస్తువుని ఆ పంచికోశాడు, అది ఈ దేహము నేను, ఈ ప్రాణము నేను, ఈ మనసు నేను, ఈ ఇష్టము నేను, అయిష్టము నేను అని ఆటితో తాదాత్యం పొందుతాడు కదా. అసలు వస్తువుని అడ్డుకుని అయ్యే కోశమంటే కత్తి ఉంచేదని లోపల సర్దవస్తుంది, అది మనకు కనపడకుండా కత్తి ఉంచి ఈ కోశాలు. మనం చిన్నప్పుడు ఇంతంత పెదల్లా ఉన్నాం, ఎవరైనా చూడకుంటే ఉంటే కుక్క మన ఎవరో కాయబోతే కుక్క ఎత్తిపోడు మన ఇంట్లో కాశారు కాబట్టి ఎలా ఉన్నాం కదా, ఏ కుక్కను ఎత్తిపోతుంది, చంటి పిల్లలు నా కుక్కలు ఎత్తిపోతే చూడబోతుంది. ఇంతంత పిల్లలకి మనం ఇప్పుడు ఇంత పెద్దోళ్ళు అయిపోయాం, ఎలా అయిపోయినా అన్నం తింటాం అయ్యాం, లేకపోతే ఎలా అయ్యాం మనం అన్నం తింటాం అయ్యాం. అన్నం అన్నం వల్ల ఇంత శరీరం వచ్చింది, ఇష్టాయిష్టాలు మనసులో ఉంటాయి. ఈ ప్రాణం నేను అనుకుంటున్నాను, ప్రాణం పోయినప్పుడు నేను పోతున్నాను అనుకుంటున్నాను కదా, అంటే ప్రాణమే నేను అనుకుంటున్నాను, మనస్సే నేను అనుకుంటున్నాను, దేహమే నేను అనుకుంటున్నాను. కొంతమంది వారి తెలుగు చూసి వాళ్ళే సంతోషిస్తూ ఉంటారు, ఆ తెలుగుతో తాదాత్యం పొందుతూ ఉంటారు, వారి తెలుగుతోటి వారి తాదాత్యం పొందుతారు. ఇప్పుడు మన శరీరం ఏమనుకుంటే వాళ్ళు తెలియని ఏమనుకుంటారు, మనకంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారంటే వాళ్ళు మీ తెలివి ఈ బుద్ధి, ఈ బుద్ధి అంతా మాదే, ఈ తెలివి అంతా మాదే అనుకుంటారు. అక్కడ ఆగిపోతారు, మనం ఎక్కడ పడిపోతాం వాళ్ళు ఇంకో నాలుగు అడుగు వేసేట ఆగి పడిపోతారు. మీ తెలియని వాళ్ళు, మీ తెలియని వాళ్ళు అంటే ఆ తెలివితో వాళ్ళు తాదాత్యం పొందుతారు. ఇప్పుడు మనం శవంతో తాదాత్యం పొందుతున్నాం, అన్నంతో తాదాత్యం పొందుతాం, లేదా మనసుతో కోపంతో పాపాలు తెలియని వాళ్ళు మనకంటే పెద్దవాళ్ళు తెలివితో తాదాత్యం పొందుతారు. వాళ్ళు అక్కడ ఆగిపోతారు, మనం రెండో తరగతిలో ఆగిపోతాం, వాళ్ళు మూడో తరగతిలో ఆగిపోతున్నారు. వాళ్ళకే సున్నాయి, మనకే సున్నా. కోశం అంటే కత్తి ఉంచేదని, కోశం అంటే ఏంటి, కత్తి లోపల సర్దమస్తూ ఉంది. అది మనకి అవగాహన లేకుండా అనంతంతంగా తయారైన శరీరం, ఈ ప్రాణం కడుపులోంచి మనం బయటకు వచ్చేది ఈ శ్వాస, ఈ శ్వాస వచ్చింది, ఈ శ్వాస పోసిన వాడే ఈశ్వరుడు. ఎవరైతే శ్వాస పోసాడో వాడే చేస్తాడు ఈ శ్వాసను. కొంతమంది 2 సంవత్సరాలు వచ్చి చచ్చిపోతే బాగుందని 100 ఏళ్ళని అంటున్నారు. ఇవన్నీ సైంటిస్టులు అంటున్నారంటే మీరు అనవసరంగా పుట్టేశారు, ఇంకో 100 సంవత్సరాలు మీరు పుట్టి మిమ్మల్ని 1200 సంవత్సరాలు బతికిస్తా ఉంటున్నారు. మీరు పేర పుట్టేశారు, ఇప్పుడు మీరు అందరూ పుట్టినప్పుడు పొరపాటు అయిపోయింది, ఇంకో 100 సంవత్సరాలు నాకు పుట్టే బలిపోయి 1200 సంవత్సరాలు మిమ్మల్ని బతికేలా చూస్తా ఉంటున్నారు. సరే 1200 సంవత్సరాలు మనిషి నుంచి 8 సంవత్సరాలు అర్థం ఉంటాయి, చాలా సమస్యలు వస్తాయి. అంటే నువ్వు ప్రాణం నువ్వు అనుకుంటున్నావు, మనస్సు నువ్వు అనుకుంటున్నావు, నువ్వు కాణిదాన్ని నువ్వనుకుంటున్నావు, దే ఆర్ నాట్ ఐ, దే ఆర్ నాట్ యూ, అది నువ్వు కాదు. అది నువ్వు కాకపోయా ఆ ప్రాణం ఇవే, మనసు ఇవే, ఇష్టం ఇవే, అది లైఫ్ స్టైల్ డెవలప్స్ అని ఇవే అనుకుంటున్నావు. అవి నువ్వు నీకు నిజంగా కాదు, దాంట్లో నువ్వు అనుకున్నావు అవి అవు అయ్యే అదృష్టం. నీ ఉదయం నాకు నా ఉదయంలో నాకు అద్దు, నా ఉదయంలో నాకు అందకుండా ఇవే అదృష్టం అంటున్నావు కదా, ఇదే అదృష్టం సరమే నాకంత అదృష్టం నీకు. నువ్వు కనగానే నువ్వు అనుకుంటున్నావు, అలా అనిపింపజేసేది మరో దోషం, అలా అనిపింపజేసేది మన దోషం, అలా అనుకోవడం మానేస్తే ఏం లేదు, నీ ఉదయంలో శాంతి నీకు అందుతుంది. అంటే నేను ఉన్నదాన్ని లేనిది అనుకుంటున్నాను, నేను ఉన్నదాన్ని లేదు లేదు అనుకుంటున్నాను, లేని దాన్ని ఉంది ఉంది అనుకుంటున్నాను. ఉన్నది లేనట్టుగా అర్థం, అది అర్థం చేసుకుంటే నేను లేదు లేనట్టుగా నీకు తెలుస్తుంది. విధి విధాన కంగారు పడకు, విధి దొంగలేనికే కానీ నిజమైన నేనికి లేదు. చైతన్యానికి విధి లేదు, చైతన్యానికి ప్రారంభం లేదు, చైతన్యానికి ఆగమం లేదు, చేతురానికి శరీరం అక్కర్లేదు, లోకం అక్కర్లేదు, దేవుడు కూడా అక్కర్లేదు. ఆనందమే ఆనందమే, శాంతియే శాంతి, సుఖమే సుఖం. ఆ ఆనందాన్ని పొంద వైకుంఠ సుఖం, వైకుంఠంలో ఏ సుఖం ఉందని అనుకుంటున్నారో ఆ సుఖం పొందుకునే కోసం నేను ముక్కులో కాదు బయటకు వెళ్ళి పడుకున్నాను. అక్కర్లేదు, ఇప్పుడే ఇక్కడే అది పొందవచ్చు. ఏదైతే అడ్జస్ట్ అండి, ఇది కాదు, ఇది కాదు, ఇది ఎవరికుందో అదర్జస్ట్ అనేది శాంతి కలగకుండా దాన్ని తీసుకేయలేదు. ఏ మార్గంలో ప్రయాణం చెయ్యి, నువ్వు దాన్ని నశింపజేయవలసిన దాన్ని, పోగొట్టుకోవలసిన దాన్ని, నువ్వు ఎప్పుడైతే పోగొట్టుకోవాల్సింది పోగొట్టుకున్నావు, ఉన్నది ఉన్నట్లుగా నీకు వ్యక్తం అవుతుంది. అయితే ఋషి విధులు చేసిపుచ్చేవలసిందేనా, విధులు నాకు ఇది ఉంది ఇది ఉంది అనుకుంటున్నాను, దాన్ని చేసివేయవలసిందేనా, చేసిపుచ్చవలసిందేనా, ఇది నాకు ఉందనుకుంటున్నాను కదా, విధులు చేసివేయవలసిందేనా అని ఆవిడ అడుగుతున్నారు. ఎవరో రాణి గారు అడుగుతున్నారు. తప్పక నువ్వు చెప్పగా చేసి వేయవలసిందే, అందులో ఇంకా రాజీ పడవద్దు. నువ్వు ఎందుకంటే నువ్వు ఇది ఇది అనుభవిస్తున్నాడు, ఇది ఎవరు అనుభవిస్తున్నారని ప్రశ్న వేసుకో. నేను అనుభవిస్తున్నానని వస్తుంది, ఆ నేను ఎవరైనా ప్రశ్న వేసుకో. వారు వారి మూలంలోకి వెళతారు, వారు వారి మూలంలోకి వెళ్ళగానే వారి ఇల్లు జరుగుతారు, వీరు తప్ప లేకుండా పోతారు. తప్పక ఇది తప్పక వాళ్ళు అలా చేయవలసిందే, ఇది చేసుకొచ్చవలసిందేనా, దాన్ని రిజెక్ట్ చేయవలసిందేనా, నేను ఇది ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నాను దానికి రిజెక్ట్ చేయవలసిందేనా, అంటే తప్పక చేయవలసిందే, దాన్ని రిజెక్ట్ చేయవలసిందే, అది యాక్సెప్ట్ చేయక్కర్లేదు, రిజెక్ట్ చేయవలసిందే. పూర్వజన్మలో నేను చేసిన కర్మ వల్ల కదా నాకు ఇది వచ్చింది, దాన్ని ఎలా గెంతగలను అంటాను. నేను పూర్వజన్మలో నేను ఏదో కర్మ చేశాను, ఆ కర్మ వల్ల కదా నాకు ఈ డెస్టినీ వచ్చింది, మరి దాన్ని ఎలా నేను గెంతలేండి అంటే భగవంతుడు ఎలా గమనించాలి, ఈశ్వరుడు చూసుకుంటాడు, వాడికి శరణాగతి చేయండి. అంటే నీకు అసాధ్యమైన ఈశ్వరుడికి సాధ్యమే, నీకు అసాధ్యమైంది ఈశ్వరుడు నేను గెంతగలనా, విధి నీ గెంతగలనా నువ్వు అనుకుంటున్నావు, అది ఈశ్వరుడు ఎదురై ఆ సమస్య ఈశ్వరుడు ఎదురై ఆ సంగతి ఈశ్వరుడు ఎదురై ఈశ్వరుడు నువ్వు శరణాగతి పొందితే ఆయన చూస్తాడు, నీ విధిని ఆయన తీసవసర పడేస్తాడు, నీ విధి ఆయనే తీసవసర పడేస్తాడు. ఆయన శరణాగతి చెందితే ఈశ్వరుడు పట్ల నీకు సజీవమైన నమ్మకం, సజీవమైన విశ్వాసం నీకు పొందితే ఆయన్ని ఆయన చూసుకుంటాడు, అన్ని ఆయన తీసుకుంటాడు, విధిని తీసేదే కదా అవసరాలను కూడా ఆయన చూస్తాడు. మానవుడిని ఆశని తీర్చకపోవచ్చు కానీ ఈశ్వరుడు తప్పనిసరిగా సాధకుడు యొక్క అవసరాలు తీరుస్తాడు. అన్ని ఆయన చూసుకుంటాడు, ఏది విధి కంటే ఒకటే కాదు. నువ్వు శరణాగతి పొందినప్పుడు అదే నేను చెప్తాను కదా, నీ యోగక్షేమాలు నువ్వు అనన్య శరణాగతి, అనన్య భక్తి, అనన్య భక్తి అన్న ఏకాంత భక్తి అన్న ఒకటే, ఏకాంత భక్తి అన్న అనన్య భక్తి అన్న ఒకటే. అంటే ఇంకా అన్ని విషయాలు ఏమి చింతించకుండా నిరంతరం ఈశ్వరుని కనుక చింతిస్తుంటే ఈశ్వరుడు అనే భక్తి కలిగింటే అది అనన్య భక్తి. అంటే ఒకటే అనన్య భక్తుల్లో ఇతర విషయాన్ని చింతించరు వాళ్ళు. అంటే ఎవడైతే అనన్య భక్తి ఉందో, ఈ భగవద్గీతలో స్వామివారు చెబుతారు, వాసుదేవ స్వామి వారు, ఎవరికైతే అనన్య భక్తి ఉందో వారి యోగాన్ని కాదు క్షేమాన్ని కూడా నేను చూస్తానని. వారి యోగక్షేమాన్ని యోగం అంటే ఏది దాన్ని ఇవ్వటం, యోగం అంటే ఏది దాన్ని ఇవ్వటం, క్షేమం అంటే అవన్నదాన్ని కాపాడటం. ఏది దాన్ని ఇవ్వటం యోగం, ఉన్నదాన్ని పోకుండా చూడటం క్షేమం. ఎవరైతే అనన్య శరణాగతి ఎవరైతే పొందాడో, కంప్యూటర్ శరణాగతి ఎవరి, అనన్య భక్తి ఎవరికైతే ఉందో, ఏకాంత భక్తి ఎవరికైతే ఉందో, వాడేమి ఇష్టపడదు, వాడు వాడి వాడి బరువు నేను మోస్తాను, వాడి యోగక్షేమాన్ని నేను చూస్తాను. ఈశ్వరు యొక్క ఆజ్ఞ రాణి గారు చివరి ఏమి అడుగుతున్నారంటే, ఈశ్వర దర్శనం కావాలి, ఈశ్వరుడిలో శాంతి ఉంది, ఈశ్వరుడిలో ఏంటంటే ఆనందం శాంతి పొందేది అని రాణి గారు అడుగుతుంటే భగవాన్ ఏం చెబుతున్నారంటే, నీ మనస్సును కొంచెం లోపల రోజు తలవాడు తీసుకో, మనసును లోపలకు పంపు, మనసుని లోపలకు తోడుకెళ్ళు, మనసుని లోపలకు తోడుకెళ్ళు, దాని అంతర్దృష్టి కలగదు నాకు, బాహ్య దృష్టి కలగదు, మనసుకి బాహ్య దృష్టికి అలవాటు పడింది, ఇప్పుడు మనసు నాకు చెప్పడం దానికి అంతర్దృష్టి కలుగుతుంది, దానికి ఎప్పుడైతే అంతర్దృష్టి కలుగుతుంది లోపల భగవంతుడంటే ఎవరో నీకు పరాయి వాడు అనుకుంటున్నావు, భగవంతుడంటే నీకు మీరు పరాయి వాడు అనుకుంటున్నావు, నీకు పరాయి వాడు కాదు, నీ హృదయం లేదు, నీ చేతస్సుగా ఉన్నాడు, నీ హృదయంలోనే నిజముగా సజీవంగా చైతన్యంగా ఉన్నాడు భగవంతుడు, నీకు పరాయి వాడు కాదు ఆయన, నీకు పరాయి వాడు కాదు భగవంతుడు, నీకు పరాయి వాడు కాదు, పరాయి వాడు నువ్వు అనుకుంటున్నా హృదయంలోనే చైతన్యంగా ఉన్నాడు. ఎప్పుడైతే నువ్వు నీ మనసుకి బాహ్య దృష్టి ఎప్పుడైతే తగ్గిపోయిందో, అలవాటు యొక్క వ్యాపం ఎప్పుడైతే తగ్గిపోయిందో, నీ మనసు బాహ్యముఖమైన బాహ్యముఖానికి రావాల్సినటువంటి వాసన ఎప్పుడైతే నశించినో, ఏ వాసన ఎప్పుడైతే మనసు బాహ్యముఖం చేస్తుందో, ఆ వాసన ఎప్పుడైతే కాలు బూడిదైందో,
అప్పుడు లోపల మనస్సు అప్పుడు ఏ చూపు కలుగుతుంది? అంతర్దృష్టి కలుగుతుంది. అంతర్దృష్టి కలిగిన మనస్సుకి లోపల ఈశ్వరుడు నీకు చైతన్యంగా చేసస్సుగా లోపల తనంతట తానుగా నీకు ఆవిష్కరింపబడతాడు. లోపల ఈశ్వరుడు అంటే మహా వెలుగు, మహా చేతస్స చైతన్యం లోపల నీకు కలుక్కం నీకు మేసి లోపల నా చైతన్యకు నీ దేహం నీకు ఏదైతే నీలగ వ్యక్తమవుతుందో ఆ లోపల నా చైతన్యం నీకు ఎప్పుడైతే అంతర్దృష్టి కలిగిందో, నీ మనసుకు ఎప్పుడైతే అంతర్ముఖత్వం వచ్చిందో, ఎప్పుడైతే లోచింపు కలిగిందో, లోపల భగవంతుడంటే నీ లోపల చేతస్సుగా ఉన్నాడు, చైతన్యంగా నారాయణుడు నీ లోపల చైతన్యంగా ఉన్నాడు. ఆ వైకుంఠంలో నారాయణుడు జీవుడు అంటేనేమో, మనస్సు అంటేనేమో, వైకుంఠంలో నారాయణుడు అంటే నిజము, కుంభ కుంభులు అంటేవాడు కాదు వైకుంఠంలో నారాయణుడు నిజమే. ఈ దేహం ఎంత నిజము, ఈ లోకం ఎంత నిజము, పుణ్యపాపాలు ఎంత నిజము, పూర్వజన్ములు ఎంత నిజము, రాబోయే జన్మలు ఎంత నిజము, ఇవన్నీ కూడా ఎంత నిజము, వైకుంఠంలో నారాయణుడు కూడా అంటే నిజం. కానీ నిజమైన నారాయణుడు నిజమైన దేవుడు హృదయంలోనే ఉన్నాడు. ఇప్పటికీ నీ మనసు లోపలికి వెళ్ళిందో ఆ లోపల నారాయణుడు భగవంతుడు నీకు పరాయణ వాడు కాదు. అతని లోపల నీకు చేరస్సుగా ఉన్నాడు, చైతన్యంగా ఉన్నాడు, ఒక మహాయోగ్గా ఉన్నాడు. ఎప్పుడైతే నీకు ఏ చూపు కలిగిందో ఆ ఏడు చూపు ఎప్పుడైతే అభ్యాసం చేశావో అప్పుడు నీకు లోపల ఈశ్వరుడు నీకు తానుగా వ్యక్తమవుతాడు. ఎలా వ్యక్తమవుతాడు? నీ దేహం నీకు ఏడుగా ఎలా వ్యక్తమవుతుందో ఆ చైతన్యత్వం నీకు తానుగా వ్యక్తమవుతుంది. దానికి చావు లేదు, పుట్టుకలేదు, దానికి భయం లేదు. దాని ద్వితీయం లేదు, ద్వితీయం ఉంటే భయం ఉంటుంది, కానీ ద్వితీయం లేనప్పుడు భయం ఉండదు. దాని గురించి ఎప్పుడైతే నశించిందో అప్పుడు భగవంతుడు నీకు తానుగా వ్యక్తమవుతాడు. స్వరూపం ఎలా వ్యక్తమవుతాడో నీకు పరాయి వాడి కింద కాదు, నీకు స్వరూపంగా వ్యక్తమవుతాడు. ఇది చాలా కష్టం అండి. ఎలా కష్టం అంటే ఇప్పుడు మన భగవంతుడి మీద ప్రేమ ఉంది అంటే నేను ఏరనుకుంటున్నాను, దేవుడు వేరనుకుంటున్నాను. ఆ వేరు బుద్ధి ఉంది ఈశ్వరుడు ప్రేమించడం, ఈశ్వరుడు తనకంటే వేరుగా లేనని తెలుసుకుని కూడా ఈశ్వరుడు మీద రెస్పెక్ట్ ఉండటం, ఆఖ్యాయించ ఉండడం, అల్లం ఉండటం చాలా కష్టం. బాగా అర్థం చేసుకోండి, ఇది చాలా కష్టమైన పని. నువ్వు దేవుడు వేరే, నేను వేరనుకున్నప్పుడు దేవుడికి దేవుడు నాకు ప్రేమ కలగవచ్చు, కానీ జ్ఞానికి కూడా దేవుడు ఈశ్వరుడు మీద ప్రేమ ఉంటుంది. ఈశ్వరుడు తనకంటే భిన్నంగా లేదని సంగతి తెలిసింది కూడా ఈశ్వరుడికి ప్రేమ ఉంటుంది, అది కష్టం. నాకంటే ఈశ్వరుడు వేరుగా ఉన్నాడనుకుంటే మన ప్రేమించడం అనేది పెద్ద కష్టం ఏం కాదు, అది కష్టం. అంటే నేను లేదు, నేను ప్రశ్నలు అడగొచ్చు, నేను సమాధానాలు చెప్పొచ్చు. విరాట్ కొన్ని లక్షల ప్రశ్నలు అడగొచ్చు, నేను సమాధానం ఎలా చెప్పుకుంటూ పోవచ్చు, అది కాదు. నువ్వేదైతే నువ్వు ఏ మనస్సు అయితే నేను 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 అని అనుకుంటున్నావు, రిపీటెడ్గా నువ్వు ఎన్నిసార్లు అది నేను అనుకున్నది నువ్వు కాదు. ఇది అర్థం అంటే భగవానికి స్ట్రెస్ ఇస్తున్నారు, అంటే నొక్కి చెబుతున్నారు. చాలా భగవానికి ఏం చెబుతున్నారంటే ఈ ప్రశ్నలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనస్సులోంచి వస్తున్నాయి. అంతేగా ఈ ప్రశ్నలన్నీ మనసులోంచి వస్తున్నాయి. నేను ఏదో ప్రశ్నలు అడిగితే పోవచ్చు, నేను సమాధానాలు చెప్తే రాకపోతాను. కానీ ఈ ప్రశ్నలన్నీ సందేహాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి? మనసులోంచి వస్తున్నాయి. అది ఆ మనస్సే నువ్వు అనుకుంటున్నావు, ఆ మనస్సే నువ్వు అనుకుంటున్నావు. ఆ మనస్సే నువ్వు కారణంగా సందేహాలు వస్తూ ఉంటాయి, ప్రశ్నలు వస్తూ ఉంటాయి. మనం గోడ మీద మొక్కలు వేస్తుంటాయి, గొడవలు కోసేస్తాం, పోయింది అనుకుంటాను, మళ్ళీ వర్షం పూస్తే మళ్ళీ మొక్కలు వచ్చేస్తాయి. ఏ ప్రశ్న అడుగుతా, నేను సమాధానం చెప్తాను, అప్పుడు మనసు అడుగుతుంది, మళ్ళీ రేపు ఇంకో ప్రశ్న వస్తుంది, రేపు ఇంకో సందేహం వస్తుంది. అసలు సందేహించే ఆ సందేహించే దొంప లోపల ఉన్నప్పుడు సందేహాలు వస్తూ ఉంటాయి. ఆ దొంప లోపల ఉన్నప్పుడు పైన ఆకులు పైన చెట్టుని విషయాలు కొట్టేసి మళ్ళీ వర్షం పూస్తే మొక్క వచ్చేస్తూ ఉంటుంది. లోపల దొంప నశించాలి కదా, ఆ దొంపను వేషించినప్పుడు కదా నీకు అక్కడ మొక్క ఉత్పత్తి అవ్వదు. అయితే నువ్వు ఎన్నిసార్లు నువ్వు మనస్సు అడిగినప్పటికీ, ఎన్ని జన్మలతో నువ్వు మనస్సుతో తాదాత్మ్యం పొందినప్పటికీ, మనస్సు కాదు, అది నువ్వు కాకపోతే కాదు, అది నిజం కూడా కాదు. మనస్సు నువ్వు కాదు, మనస్సు నువ్వు కాదు, నువ్వు కాకపోతే కాదు, నిజం కూడా కాదు. కానీ మనస్సు నువ్వు అనుకుంటే అనుకో, కానీ నిజం మటుకి అది నిజం మటుకు కానీ కాదు. అంటే నువ్వు విడిచిపెట్టవలసిన జయంతులైతే తాదాత్మ్యం పొందుతున్నావు, ఏదైతే ఎదవనుకుంటున్నావో దాన్ని విడిచిపెట్టగలిగితే, నువ్వు దాన్ని రిజెక్ట్ చేయగలిగితే, దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు, మళ్ళీ యాక్సెప్ట్ చేయడం కాదు, దాన్ని రిజెక్ట్ చేయగలిగితే లోపల చేతనమే, లోపల చైతన్యమే, లోపల దయమే. ఏదో అదృష్టం వేసినా కదా, అది విజయ అదృష్టాన్ని విజయ అదృష్టం వేసినా కదా, అది విజయ ఎక్కడైంది? మనస్సులో ఉంది. ప్రయత్నం ఎక్కడైంది? మనస్సులో ఉంది. ఆగామం ఎక్కడైంది? మనస్సులో ఉంది. సంచితి నోట ఎక్కడైంది? మనస్సులో ఉంది. దాని చెందితే ఇప్పుడు ఇందంతా కాల్ చేశానుకోండి, ఎక్కడంటాయి ఇంట్లో ఇది కాల్ చేస్తానుకోండి, ఇంట్లో కూడా ఎక్కడ కూడా కాలిపోతాయి. అలాగే నువ్వు మనస్సు తీసేటంటే మనసు నువ్వు కాల్చి భూమి చేయలేదు. ప్రయత్నం పోతుంది, ఏదో విధి విధానం కూడా విజయపోతుంది, అన్ని పోతాయి, ఏది ఉండదు. ఇది మనస్సే నీకు అదృష్టం. అయితే మనసును తొలగించుకోవడం ఎందుకు కష్టం అంటే అదే నీవు అనుకుంటున్నావు, అది నువ్వనుకోవడం కాదు, అదే నీవనుకుంటున్నావు. ఏదైతే నువ్వు అనుకుంటున్నావు, దేంతో నువ్వు సాదాక్ష్యం పొందుతున్నావో ఆ మనస్సు అంటే మనకు ఎంత ఇష్టం అంటే, కొన్ని శరీరంలో కానీ పురుగు తాగుతామనుకోండి, జల్లి కూడా తాగుతామనుకోండి, ఆ జల్లి తీసేసుకోండి, జల్లి తాగుతామని నేను చెప్తాననుకోండి, మీరు తీసేసుకుంటారు జల్లి, మీకేం కోపం రాదు. కానీ మీకు అలవాటు ఉండి అలవాటు మీరు చెల్లించకుండా నేను చెప్తామనుకోండి మీకు, అప్పుడు మీకు కోపం వస్తుంది. కారణం ఏం చెప్పండి, ఈ జల్లి అందుకే ఆ మనసులోని అలవాటు కూడా ఈ జల్లి అందుకే. అయితే ఈ జల్లిని తొలగించుకోవాలన్నప్పుడు మీకు కోపం రాదు, మనసులోని అలవాటును తీసేయాలంటే కోపం. ఏం చేత మీరు ఆ మనస్సే మీరు అనుకుంటున్నారు, ఆ మనస్సుతో మీ శరీరంతో కంటే మీ మనస్సుతో ఎక్కువ తాగాత్యం పొందుతాడు మనిషి. మనిషి వాడి శరీరంతో కంటే వాడి మనస్సుతోనే ఎక్కువ తాగాత్యం పొందుతాడు. ఇంకా ఆ మనస్సే దేహాన్ని కల్పించింది. భగవాన్ చెప్తాడు మనస్సు గారికి దేహం కావాలి, లోకం కావాలి, దేవుడు కావాలి, దీని అందానికి అంటారు మళ్ళీ చివరు. దేని అందానికి ఈ మనస్సు యొక్క అందానికి దేహం ఒకటి సరిపోలేదు, లోకం ఒకటి సరిపోలేదు, దేవుడు కావాలి, దేవుడు కావాలి. అదేవిధంగా చోదించుకోవడం ఎంత కష్టం అవుతానంటే అదే నువ్వు అనుకుంటున్నావు, అదే దాంతో నువ్వు తలాచ్యం పొందుతున్నావు, అదే అది మన అనుభవంలో చూసినా మనకు తెలుస్తుంది. ప్రారంభం దేహానికి మనసుకి ఆ పరిధి దారిపోయలేదు. బియ్యమ్మ బాడీ మైండ్ ఇంటలెక్ట్ బియ్యమ్మ అంటే దీని దారితో ప్రారంభం లేదు. నువ్వు ఎన్నిసార్లు నువ్వు నిజమనుకున్నా మనసు మటుకి నిజం, అదే నిజమైతే గాఢ నిద్రలో కూడా నువ్వు విడిచిపెట్టకుండా ఉండాలి. నీ మనసులో నిజమైతే గాఢ నిద్రలో కూడా నిన్ను విడిచిపెట్టకుండా ఉండాలి. గాఢ నిద్రలో ఏం లేదు, గాఢ నిద్రలో నీ మనసుతో నీకు కావాల్సింది. నీ మనసు కాదు కాబట్టి నీ మనసుతో ఇది భగవాన్ సూత్రం చెప్తారు. గాఢ నిద్రలో మనం ఏదైతే కాదో దాంట్లో సెపరేట్ అవుతాం. అట్లా దేహం నుంచి సెపరేట్ అవుతాం, లోకం నుంచి సెపరేట్ అవుతాం, మైండ్ నుంచి సెపరేట్ అవుతాం, దేవుడి నుంచి కూడా సెపరేట్ అవుతాం. ఏదేమంటే నిజమైన దేవుడి నుంచి కాదు, గాఢ నిద్రలో నువ్వు ఏదైతే కాదు దాంట్లో నుంచి వేరుపడిపోతాను. నువ్వు ఏదైతే కాదో అందులో నుంచి వేరుపడగల, కానీ ఏదైతే నువ్వు అవను దాంట్లో నుంచి వేరుపడలే. నువ్వు కాని దాంట్లో నుంచి నువ్వు వేరుపడగలవు, సెపరేట్ అవ్వగల, కానీ నువ్వేదైతే అవును దాంట్లో నుంచి నువ్వు వేరుపడలేవు, సెపరేట్ కాదు. అయితే నువ్వు తప్పించి అని మనసు యొక్క కల్పన, నువ్వు తప్పించి నీ లోపల చైతన్యం తప్పించి మిగతా మనసు యొక్క కల్పితాడు. మనస్సే నిజం కానప్పుడు మనసు కల్పించిన నిజంలాగవుతాయి. మనస్సే నిజం కానప్పుడు మనసు కల్పించిన నిజంలాగవుతాయి. ఒక నిజం అనుకుంటే మనసు ఎంత నిజము అది కూడా అంతే నిజం. ఒక నిజం అనుకుంటే అనుకో, కానీ మనసు ఎంత నిజము అది కూడా అంతే నిజం. అరుణాచల శివం అరుణాచల శివం అరుణాచల శివ అరుణాచల ఓం శంభ శివ 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 శివం శివం నారాయణం నారాయణం స్మరణ చేసినా ఆ బ్రహ్మం మర్చిపోకూడదు. ఆ బ్రహ్మం యొక్క ప్రతిరూపమే ఈ దేవత, అది మిస్ అవ్వకూడదు. నారాయణ 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 ముఖాలు శివుడు ఒక ముఖం, నారాయణుడు ఒక ముఖం. ఏ ముఖం నుంచి వెళ్ళి బ్రహ్మంలోకి వెళతాం. చెరువుకు రెండు రేవులు అనుకోండి, అది రేవు ముఖ్యం కదా, రేవు నుంచి వెళ్తే కదా మీరు వీరందరు. ఆ చెరువుకు రెండు రేవులు అయితే ఒక రేవు శివుడు, ఒక రేవు నారాయణుడు. వేరే ఏ రేవు నుంచి మీరు వెళ్ళాలి, ఎందుకంటే రేవు ముఖ్యం కదా, వెళ్ళి మీరు ఆ నీరు పొందాలి. మీరు ఆ జ్ఞాన దండ బ్రహ్మం ఒక రెండు ముఖాలు, ఒకటి శివుడు ఇంకొకటి నారాయణుడు. ఏ ముఖం నుంచి అనేసరి మీరు ప్రదేశించవచ్చు.
ఓం శివం 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 నారాయణం 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 అంటే మనలో ఏదైనా అపవిత్రం తింటే అపవిత్రం నెమ్మది నెమ్మదిగా బయటకు ఎలిమినేట్ చేసేస్తుంది. అది ఎలిమినేట్ చేసుకున్నందుకు మనం బయటకు ఎలా పోతుందో ఈ నామం చేస్తుంటే మనలో అపవిత్రం తింటే అపవిత్రం బయటకు గెంటేస్తుంది. ఓం శివం 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 వాసుదేవమయం అని మీరు గ్రహించటానికి, అని మీ బుద్ధికి తట్టడానికి, ఆ విషయం మీకు అనుభవంలోకి రావటానికి మీకు ఎన్ని జన్మల పుణ్యం కలిసి రావాలి కదా అంటాడు భగవంతుడు గీతలో. ఎంత వాసుదేవస్వరూపుని, ఎంత వాసుదేవస్వరూపుని అని మీకు గ్రహించటానికి, ఆ ఏకం మీకు రావటానికి, ఆ డిస్క్రిమినేషన్ మీకు రావాలంటే మీ నిజముల పుణ్యం ఉండాలి కదా, నువ్వు ఎంత పరమ పవిత్రులు అవ్వాలో కదా అంటాడు స్వామి వారి గీతలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. వాసుదేవాయ 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 వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ.